விஷயம் மட்டுமல்ல ஆசிரியர்கள் தளத்தின் ஜீனி லெவலுக்கு எடுத்துக்கலாம். தளத்தின் ஜீனி பெரியவர்கள் అరవింద్ ఘోష్ గారు కూడా అంతే. అరవింద్ ఘోష్ గారు కూడా ఇంటికాడ దానికి తల దిండి అలవాటు. మొట్టమొదటి పాండిచ్చేరి ఉన్నప్పుడు ఏమైంది, ఏం లేదు, మొట్టమొదటిలో నాలుగు ఇటుకలు పెట్టుకుని పడుకున్నారు. ఇప్పుడు అది 200 కోట్ల రూపాయలు విడుదల ఆశ్రమం. ఆయన మొట్టమొదటిలో ఆయన ఇల్లు తల కింద పెట్టుకుని టెక్కాకి కూడా ఇటుకలు పెట్టి పడుకున్నారు తలకు. అప్పుడు ఆనాటి పరిస్థితి, ఈనాటి ఇప్పుడు ఆశ్రమాలు 200 కోట్ల రూపాయలు ఆశ్రమం. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా ఆ విరూపాక్ష గుహ గురించి ఏచులు జరుగుతున్నాయి. అది విరూపాక్షి దేవర్ అనేవాడు సమాధి విరూపాక్ష. సరే, ఒక పార్టీ నెగ్గింది కోర్టు. సరే, అతను ఏం చేశాడంటే భగవాన్ చూడటానికి వెళ్ళే వాళ్ళందరికీ దారిలో నిలబడి భగవాన్ ఎవరైతే చూడటానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ డబ్బులు పుచ్చుకున్నాడు. ఏదో టికెట్ పెట్టాడు, ఆ టికెట్ ప్రకారం చూసి లోపలికి వెళ్ళి చూసిరామన్నవాడు. అంతకుముందు ఈ దావాలో ఉన్నప్పుడు భగవాన్ అక్కడ ఉన్నారు విరూపాక్ష గుహలో, ఇప్పుడు అక్కడ ఉన్నారు. కానీ ఇతను మన తరఫున కోర్టులో చెప్పారు కదా అని ఇతను టికెట్ పెట్టాడు. ఉద్దేశం ఏమిటంటే ఈ జనం వచ్చి జనం అందరూ కూడా విరూపాక్ష గుహ చూడటానికి వస్తున్నారు. విరూపాక్ష గుహలో భగవాన్ ఉన్నారు. ఈ జనం అందరూ వచ్చి జనం అందరూ కూడా విరూపాక్ష గుహ చూడటానికి వస్తున్నారని ఇది గుహ కదా, ఈ గుహ మన తరఫున పెట్టింది కదా, మన తరఫున కోర్టులో చెప్పింది కదా అని చెప్పి గుహ పేరు చెప్పి మనం డబ్బులు సంపాదించుకుందామని అతని ఉద్దేశం. అంటే కోర్టులో మనం నెగ్గాం కదా అని భగవాన్ చెప్పారు అతనితో కవరు నుంచి. ఇక్కడికి వచ్చేవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయకు, ఇక్కడ నన్ను చూడటానికి వచ్చేవాళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయకు అని చెప్పారు. ఇతని ఉద్దేశం ఏంటి, గుహ మంద కదా అని భగవాన్ చెప్పినా మానలేదు. అంటే ఇతని ఉద్దేశం ఏమిటి, గుహ చూడటానికి జనం వస్తున్నారు భగవాన్ చెప్పారు మానలేదు. అతను ఒక 4 రోజులు చూసి భగవాన్ ఏం చేశారంటే ఆ గుహ విడిచిపెట్టి బయటకు ఇంకో గుహలోకి వెళ్ళిపోయారు. ఇది గుహ చూడటానికి ఎవరు వస్తారు అది అనుకున్నారు. అతని ఉద్దేశం ఏంటంటే గుహ చూడటానికే జనం వస్తున్నారని, డబ్బు పెట్టి కొనుక్కుని వెళ్ళవలసిన పని ఏమిటి అని జనానికి అనిపించింది. మొత్తానికి వెళ్ళటం మానేశారు అక్కడికి. అప్పుడు ఎలాగైనా ఒకటి అనిపించింది మనకి, ఎలాగైనా ఆదాయం రావటం లేదని మన భగవాన్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారంటే మీ డబ్బులు వసూలు చేయాలంటే అసలు చూడటానికి రా, జనం రాకపోతే నేను డబ్బులు ఎక్కడ వసూలు చేసుకుంటాను అంటే మీరు పూర్వం ఎలా గుహలో ఉంటున్నారు ఇప్పుడు అలాగే ఉండండి. లోకంలో మనం ఏదైనా పని చేసుకుంటున్నాం అనుకోండి, ఎవరితో మాట్లాడుతున్నాం అనుకోండి, లేకపోతే స్నేహాలు చేస్తున్నాం అనుకోండి, విరోధాలు చేస్తున్నాం అనుకోండి, ఏ లోకానికి మనకు ఉన్న సంబంధం ఏంటంటే దేహంతో మనసుతో దేహంతో. కానీ భగవంతుడు ఏమి చెప్తున్నట్టు మనం ఆత్మ అంటే ప్రపంచం అంటే ఏంటి, కళ్ళతో చూస్తున్నాం చెవులు చూస్తున్నట్టు ఇదే ప్రపంచం. ఈ లోకాన్ని మనం ఎంజాయ్ చేయాలి, ఈ లోకాన్ని భోగించాలి అనే సంస్కారం మన హృదయంలో ఉన్నంతకాలం మనకు దేహం వస్తుంది. చాలా మంది అంటూ ఉంటారు మా మనస్సు కుదిరిగా లేదండి, మా మనసు శాంతిగా లేదు, ఏం చేయమంటారు. భగవాన్ చెప్పింది మీ మనస్సు కుదిరిగా లేదనుకోండి, మీ మనసు శాంతిగా లేదనుకోండి, మీకు నష్టం అంటే మీరు కాదు కదా. నా మనస్సు కుదిరిగా లేదు, మీ గమనం దుఃఖం వస్తుంది అనుకోండి, నేను మీరు కాదు కాబట్టి మీకు దుఃఖం రాదు. నేను ఏ విధంగా అయితే మీరు కాదు అలాగే మీ మనస్సు కూడా మీరు కాదంటారు. మా మనస్సు ఏకాగ్రత రావటాలు కదండి, మనసుకు ఏకాగ్రత రావటం మీరు కాదన్నప్పుడు ఏమిటి ఏకాగ్రత ఏంటి? వైపు ఎంతవరకు మళ్ళుతుంది, అది సత్యం వైపుకు అది ఎంతవరకు మళ్ళుతుంది మన ఏకాగ్రత కదా. ఆత్మ వైపుకి సత్యం వైపుకి లోపలికి ఎంతవరకు ఆ మార్గం అది ప్రయాణం చేస్తాం. హింసా విధానం పనికిరాదు, అనవసర మాటలు మాట్లాడకూడదు, జాగ్రత్తగా మాట్లాడాలి, సాధ్యమైనంత వరకు అనుకూలంగా ఉండాలి, జీవితంలో ప్రతి శక్తిని సద్వినియోగం చేసుకోవాలి, పాడు చేసుకోకూడదు, ఇష్ట ఇష్టాలు తగ్గించుకోవాలి. ఇవన్నీ చెప్పారు కదండి, గీతలో చెప్పాడు, మన ఉపనిషత్తుల్లో చెప్పాడు, పెద్దలందరూ చెప్పారు. ఏమిటి ప్రయోజనం వీటి వల్ల, ఏమిటి మనకు ఉపకారం, ఏమిటి దీనివల్ల ప్రయోజనం? మీరు విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏమి ప్రయోజనం లేకపోతే ఎందుకు చెబుతాడు భగవంతుడు? మీ మనస్సు ఆత్మాకారం చెప్పు, రాగద్వేషాలు తగ్గించుకుంటా అంటే హింసా విధానం తగ్గించుకుంటే మీ మనస్సు మీకు తెలియకుండా ఆత్మాకారం చెప్పు. మీ ప్రయత్నం లేకుండా, మీ సాధన ఎక్కడ లేకుండా మీ మనసు మీకు స్వాధీనంలోకి వచ్చారు. పూజ చేస్తున్నారు, జపం చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు అనుకుని, ఈశ్వరుడు ప్రీతి కోసం ఇవన్నీ చేస్తున్నారు అనుకుంటున్నారు.
అప్పుడు రెండు లాభాలు మీకు. ఒకటి మీకున్న కోరిక నెరవేర్చింది, కానీ మీ మనస్సు పవిత్రమే ఆత్మాకారం చేయదు. మీరు చేసే పూజ వల్ల జపం, కోరిక లేకుండా చేస్తే రెండు లాభాలు. కోరిక లేకుండా చేస్తే కోరిక నెరవేరుతుంది, మనసు ఆత్మాకారం చేయదు. భగవంతుడు చెప్పినట్లుగా చేస్తే ఏమీ కష్టపడక్కర్లేదు, చెప్పినట్టుగా చేస్తే మీరు సాధనతో సంబంధం లేకుండా మీ మనస్సు మీకు స్వస్థానంలోకి వెళ్ళిపోతుంది. భగవంతుడు చెప్పినట్టుగా కనుక మనం నడుచుకుంటే మన సాధనతో మన కష్టంతో సంబంధం లేకుండా మనస్సు తన స్వస్థానంలోకి వెళ్ళిపోతుంది. ముఖ్యాన్ని మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు మీరు చేసి సాధన సరిపోతుంది. ఎదుటి వాళ్ళు మన గురించి చెప్పుకోవాలని కానీ, మనకి కీర్తి రావాలని కానీ, లేదా మన గొప్పలు రావాలని కానీ, ఇటువంటి మాటలు మీరు వదిలేసి మీరు మామూలుగా చేసుకునే పనులు ఈశ్వరుడి ప్రీతి కోసం చేస్తే మీరు ఈ లోకంలో ఉండగా ఈ శరీరంలో ఉండగానే జ్ఞానం అయిపోతుంది. మనకి ఈ ప్రపంచం ఏదైనా సరే మనకి యథార్థంగా కనిపిస్తుందంటే, మన మనసును బయటకు ఆకర్షిస్తుందంటే, ఒక వస్తువు అనండి, ఒక రూపం అనండి, ఏదైనా సరే ఆకర్షిస్తుందంటే, దానికి కారణం ఏంటి, అక్కడ నిజం ఉందనకు అది మనసులో వాసు ఉంది ఆకర్షిస్తుంది. మనం అరుణాచలం వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి, రామకృష్ణ వెళ్ళాలి, ఇటువంటి భావాలు వస్తున్నాయి కూడా మనకు దేహదృష్టి ఉన్నట్టు. వెళ్ళరని మంచిదే, నేను వెళ్ళొద్దంటున్నది, అది కూడా దేహదృష్టి. భగవాన్ ఒక సందర్భంలో ఒక అడిగారు, గురువు అవసరమా మనిషి? గురువు అవసరం, అవసరమే అన్నారు. మళ్ళీ వెంటనే ప్రశ్న, అయితే మీకెందుకు గురువు లేరు? ముందే మీకెందుకు గురువు లేరని అడగొచ్చు కదండి పోనైనా. ముందే ఆయన చేత కమిట్ చేస్తున్నాడు. వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళని, లౌకికులు కూడా వీళ్ళు బ్రహ్మాండం తెలివి వాళ్ళే అండి. నాకు లేరండి నీకు ఎలా తెలుసు అన్నారు. నాకు గురువు లేరని నువ్వు చెప్పేస్తున్నావు, నాకు లేరండి నీకు ఎలా తెలుసు? అయితే మరి మీరు ఎవరి దగ్గర మంత్రం పుచ్చుకున్నారో అది ఏం కనిపించడం, మీ చరిత్రలో ఎక్కడా లేదు. అవును, చరిత్ర లేకపోవచ్చు, గురువు అనే ఒక రూపంలో ఉండొచ్చు. ఒక మానవ రూపంలోనే గురువుగా ఉండాలని ఏం లేదు. ఒక మనిషే గురువు అయి ఉండక్కర్లేదు. నాకు గురువు ఉన్నాడు, నేను ఒక చోట మంత్రం పుచ్చుకోకపోవచ్చు, నాకు గురువు ఉన్నాడు ఒకడు. ఎవరు నాలో నాకే నా గురువు, భగవంతుడే నాకు గురువు. అలాగే సాధన చేసేనా సాధన చే, వాడే నాకు తెలియపడ్డాడు, వాడే నాకు తెలియపడినప్పుడు వాడు నాకు గురువే. గురువు కాబట్టి నాకు ఎలా తెలియపడతాడు? మీకు అసలు భగవంతుడు చెప్పి మాటల మీద మీకు విశ్వాసం చెలించినటువంటి విశ్వాసం మీకు హృదయం నుంచి కలుగుతా అంటే, మీకు దేవుడి కృప మీ మీద ఉన్నట్టే. భగవంతుడి కృప కనుక మీకు లేకపోతే వాక్యం మీద మీకు విశ్వాసం కలగనే కలగదు. భగవంతుడి యొక్క కృప కనుక మీ మీద లేకపోతే మీకు విశ్వాసం కలగనే కలగదు. మీకు ఎంత ఇంటెన్సిటీ, ఎంత విశ్వాసం లోపల నుంచి ఎంత తీవ్రంగా కలుగుతుందో అంత కృప మీ శిరస్సు మీద ఉన్నట్టు. పెద్దలు చెప్పే మాటల మీద ఎంతవరకు మీకు విశ్వాసం కలుగుతుంటే అంతవరకు దేవుడి యొక్క కృప మీ మీద ఉన్నట్టు, ఆ వాక్యం మీద మీకు విశ్వాసం కలుగుతుంది. అందుకని భగవంతుడు వచ్చి మీ ఎదురుకుండా కనిపిస్తాడనుకోండి, మీకు విశ్వాసం కలగదనుకోండి, అది కృప కాదు. మీకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే భగవంతుడు, భగవంతుడు స్వయంగా రూపం ధరించి మీ ఇంటికి రావక్కల, ఎవరొకరి ద్వారా ఆయనే ప్రేరేపించి మీకు ఆ సహాయం చేయించి ఆ పని పూర్తి చేస్తారు. అంతేకాని భగవంతుడు అవతరించి మీ దగ్గర రావక్కర్లేదు, ఎవరొకరి ద్వారా మీకు మంచి మాట చెప్పిస్తాడు, ఆ పని పూర్తి చేస్తాడు. మీకు ఏదైనా సందేహాలు ఎక్కువ వస్తాయనుకోండి, మీకు శరణాగతి లేనట్టు. మీకు ఏదైనా సందేహాలు ఎక్కువ వస్తాయనుకోండి, మీకు శరణాగతి లేనట్టు. క్షాంతి వస్తాననుకోండి, శరణాగతి లేనట్టు. ఈశ్వరుడి యొక్క అస్తిత్వం మీద మీకు విశ్వాసం లేనట్టు. ధ్యాని యొక్క సంకల్పం అక్కర్లేని సన్నిధి సరిపోదు. ధ్యాని సంకల్పించడు, సంకల్పించే జ్ఞాని ఎలా అవుతాడు? సంకల్పించక్కర్లేదు, జ్ఞాని యొక్క సన్నిధి సరిపోతుంది. మీ ద్వారా మాకు ఈ ఉపకారం జరిగిందని భగవంతుడు ఎవరైనా చెబితే నాకేం తెలుసు? మీకు జరగవలసి ఉంది, జరిగింది, నాకేం తెలుసు? ఇప్పుడు మనందరం ఏమనుకుంటా, రమణ స్వామి దేహంతో లేరు, ఆత్మ ఎప్పుడు ఉంది కదా, పూర్వం ఉంది, ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది. ఆత్మ లేని చోటు లేదు, ఆత్మకు ఆయన ప్రజెన్స్ ఎప్పుడు ఉంది. ఆత్మ లేని కాలం లేదు, ఆత్మ లేని చోటు లేదు. మన అందరూ ఉద్దేశం ఏంటంటే, రమణ స్వామి ఇప్పుడు లేరు కదా అనుకుంటాం. ఉన్నప్పుడు మటుగా దేహం మనల్ని ప్రేమించిందా, దేహం మనల్ని అనుగ్రహించిందా? ఎదుటి వ్యక్తి మీద కానీ, సమాజం మీద కానీ ఏదైనా కొంత ద్వేషం కలుగుతుంది అనుకోండి, ప్రేమ తప్పించి ఇంకే భావన సరే కలుగుతుందంటే మనకి జ్ఞానం లేనట్టు. కప్పులు అనమాట, అజ్ఞానం అనే కప్పు లోపల ఉన్నాయి. భగవాన్ చివరి రోజుల్లో కూడా, భగవాన్ చివరి రోజుల్లో కొంచెం బాగా శరీరం ముదిరిపోయింది. ఆ దగ్గర ఉన్న వాళ్ళు రాత్రులు భగవాన్ ఏదైతే అడుగుతూ ఉండరు, ఈ సర్వాధికారి చెప్పేవాట, మీరు సాయంత్రం సరిగ్గా 9 మీరు భగవాన్ ఏం పలకరించకండి, ఆయనకు ఆరోగ్యం ఏం బాగలేదు, మీరు పడుకోండి. భగవాన్ అక్కడ ఏదైనా చెబుతానంటారనుకోండి, ఏదైనా చెబుతానంటారనుకోండి, మీరు అడగండి. ఒకవేళ భగవాన్ ఏదైనా చెబుతానంటారనుకోండి, చెబుతానంటే మీకు నిద్ర వస్తుందని స్వామి, మీరు అలాగే చేయదు, పడుకోండి అని వచ్చింది సర్వాధికారి. అయితే మనలాగే ఎక్కువ కష్టపడక్కర్లేదు భగవాన్. భగవాన్ గురించి ఇప్పుడు భగవద్గీత అలా చూశారనుకోండి, మన అర్థంలో మనం మొత్తం చూసుకుంటే ఎలా ఉంటుందో, ఆ వాక్యం చూసేటప్పుడు అందులో నిజం అలా కనిపిస్తూ ఉంటుంది భగవాన్. కారణం ఏంటి, ఇక్కడ సత్యం ఇక్కడ అనుభవం ఉంది కాబట్టి, ఏదైనా పుస్తకం అలా చూసేటప్పటికి అర్థం తెలుస్తూ ఉంటుంది, దాని అందులో సత్యం ఏంటి గోచరిస్తాం. ఇంకా వస్తువు తానే ఉన్నాడు కాబట్టి, సర్వాధికారి అలా చెప్పి ఏం చెప్పమాట, మీరు రాత్రి 10 ఒకవేళ భగవాన్ డిస్టర్బ్ చేస్తున్నారని ఊహాల్లోని ఆ కిటికీలోంచి ఇలా చూసుకోవడం, నిద్ర ఏంటి ఊరికి కళ్ళు మూసుకుని ఇలా ఉండవరంతే, తలుపు చప్పుడు ఏందనుకోండి కళ్ళు తెరిచి చూసుకో, మంగళగా మంచం మీద ఇలా ఎప్పుడు భగవాన్ ఇలా పడుకోలేదని జీవితం. ఈ సర్వాధికారి వీళ్ళు ఏదో అడుగుతా ఉన్నారు, సర్వాధికారి రాత్రి 9 to 10 వచ్చి ఆ కిటికీలోని చూసుకో, సర్వాధికారి ఇలా ఆర్డర్ చేశాడని భగవాన్ తెలుసు. చాలా ఈ సర్వాధికారిని చూసేవారు కాదంటే వీళ్ళు అడిగేవాళ్ళు, అది భగవాన్ పడుకోమని సర్వాధికారి చూస్తున్నారు, వీళ్ళు చూసేవారు కాదు పడుకోమన్నారు. కానీ సర్వాధికారి అస్తమానం ఏం చూస్తాడు, కిటికీలను చూసి వెళ్ళిపోతాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత మామూలు భగవాన్ ఆ సర్వాధికారిని చూస్తే వీళ్ళే పడుకుంటే ఆడు కిటికీలను చూస్తున్నారు, వీళ్ళు చూసేవారు కాదు భగవాన్ ఏడు, భగవాన్ చూస్తాడు, భగవాన్ చూసి అప్పుడు ఇలా పడుకున్నాడు అనమాట. పడుకో అంటే పడుకు నిద్రపోయినట్టు నటించేవాడు అనమాట. మామూలు అతను చూసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యామనుడు అనమాట చెప్తాను. అప్పుడు వీళ్ళకే భగవాన్ స్వామి ఎందుకని మీ దేహం బాగా కృషించిపోయింది కదా చివరి రోజులు, ఈ రోజు ఇంకెందుకని స్వామి మీరు ఇంకేం చెప్పొద్దు అని ఏదో అక్కడ అంటే భగవాన్ అంటే మీరు నాకు అన్నం పెడుతున్నారు కదా, మజ్జిగనం ఏదో తింటున్నారు కదా, మరి మజ్జిగనం గింజనం ఏదో తింటాను కదా ఈ దేహం, మరి ఈ దేహం చెప్పడం ఏదో నాలుగు మాటలు చెప్పడానికి కూడా పనికిరాని ఈ దేహానికి ఈ మజ్జిగనం కూడా ఎందుకంట. వెంకటరత్నం గారు మా కాదు ఉన్నారు మన గురుగాడు, ఆయన పేరు వెంకటరత్నం గారు. చివరి రోజున భగవాన్ ఇంకొక 5-6 నెలలకు శరీరం విడిచి పెడతానికి మోకాళ్ళ దగ్గర అక్కడ నొప్పి వచ్చి ఆయింట్మెంట్ రాసి ఆయనకి ఎవరో డాక్టర్ గారు చెప్పారనమాట, అక్కడ ఏదో ఆయింట్మెంట్ రాసి ఇలా రుద్దామని ఒక చోట అదే 2-3 సార్లు రుద్దారు. రుద్ది భగవాన్ ఏదో చెబుతున్నారు, కథ చెబుతున్నారు, కథ చెబుతాడు నాకు కథ వింటూ ఏకంగా బలం అంతా ఎక్కువ సేపు 1.5 గంట రుద్దేశారు. అది ఎలుగు వచ్చాడు ఏమిటి బొబ్బరికి తేలిపోయింది. మరుచుట్టు రోజు నుంచి భగవాన్కి ముందు ముఖం చూపించడానికి సిద్ధేశ్వరం రోజు దూరంగా తప్పుకున్నారు గారు వెంకటరత్న గారు. అప్పుడు 3వ రోజున భగవాన్ వెంకటరత్న గారిని కౌరవించారు. వెంకటరత్న గారికి భగవాన్ చెప్పారట, ఏమయ్యా నువ్వు అంత సిగ్గుపడక్కర్లేదు బాధపడక్కర్లేదు, నీ స్థానంలో నేనున్నానుకో నేను చేసేది కూడా అంతే, ఎవరైనా నువ్వు స్థానంలో ఇంకోడన్నా ఆ పని చేస్తాడు అని చెప్పి నువ్వు సిగ్గుపడక్క. మనకు సైన్స్ ఏం చెబుతుందంటే చంద్రుడి ద్వారా సూర్యుడి యొక్క కాంతి చంద్రుడి ద్వారా మనకు వెన్నెలుగా వస్తాం, వెన్నెలుగా వచ్చింది కూడా సూర్యుడి కాంతిని. భగవాన్ ఏం చెప్పాడంటే మనసు కూడా శక్తి ఆత్మలోంచి వస్తుంది, ఇంద్రుడి యొక్క వెలుగు నీ మనసులో పడతాంటే ఆ మనసులో వెలుగు పడుతుంటే ఆ వెలుగే ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి లోకంలో విషయాలు గ్రహిస్తాం. వెలుగు ఆత్మదే, ప్రకాశం ఆత్మదే, శరీరం జడం, మనసు జడం, ఇవన్నీ జడ వస్తువులే. ఏ విధంగా అయితే చంద్రగోళం మీద సూర్యుడు యొక్క కాంతి పడితే అది చంద్రగోళం మీద పడటం వల్ల ఆ కాంతి మనం చంద్రుడి ద్వారా వెన్నెలు వచ్చినట్టు ఎలా అనిపిస్తుందో, వెన్నెలు కూడా ఎవరిది, సూర్యుడిదే. అదేవిధంగా మన మనస్సులో ప్రపంచ విషయాలు గ్రహిస్తున్నాం, ప్రపంచ విషయాలు గుర్తిస్తున్నాం, ఈ మనస్సులో వెలుగు ఉంది మనకి, ఈ మనస్సులో కూడా వెలుగు వచ్చేది మనస్సుకి చైతన్యం వచ్చేది కూడా ఆత్మ వెదిరించాడు. మనస్సు ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళిపోయి పనిచేస్తుంది, మళ్ళీ లోకంలో జరిగే సంఘటనలు లోకంలో విషయాన్ని గ్రహించేది కూడా శరీరం కదా మనస్సే, అలా గ్రహించి ఏం చేస్తుంది అని లోపల జాగ్రత్త పెట్టుకుంటున్నాం. అలా జాగ్రత్త పెట్టుకుని కొత్త జన్మ వచ్చినప్పుడు కూడా ఈ మనస్సులోని విషయాలు ఎక్కడ ఇంద్రియాల ద్వారా మనం బయటకు వెళ్తాం. చూడండి, మీకు మనస్సు కనుక కదలకపోతే లోకం లేదు, మనస్సుకి అంత ప్రాముఖ్యత ఉండగా మన శరీరానికి ఇచ్చే ప్రాముఖ్యత కూడా మనస్సుకి ఇవ్వకుండా. ఇక్కడున్న స్వచ్ఛాన్ని ఒక్కసారి మనస్సు రుచి చూసింది అనుకోండి ఇంక విడిచిపెట్టదు, అంతర్ముఖం అవుతాను ఉంటుంది. ఒక్కసారి కనుక కొంచెం రుచి చూస్తే అది అంతర్ముఖం అవుతుంది. ఇంకా ఒక్కసారి ఆత్మ దర్శనం అయితే ఇంకా అజ్ఞానంలోకి పునరావృతం. మనకి చాలా ఇష్టమైన వాళ్ళు కూడా మనం శవం ఈ శరీరం శవం అయిపోయిన తర్వాత మనం చూసి అసహించుకుని ఈ వలకాళ్ళకి ఎప్పుడు తీసిపోతారా దీన్ని అనుకుంటాం కనిపెట్టుకుంటాం. కానీ వాళ్ళు ప్రేమించిన శరీరమే కదా, వాళ్ళు ఇష్టపడిన శరీరమే కదా, ఆ శరీరాన్ని చూసి ఎందుకు అసహించుకుంటున్నారు. కొన్ని కళ్ళు అక్కడ ఉన్నాయి, ముక్కు అక్కడ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళిపోయింది కళ్ళు, ఎక్కడికి వెళ్ళిపోయింది ముక్కు, ఎక్కడికి వెళ్ళిపోయింది నూరు, ఎక్కడికి వెళ్ళిపోయి అన్ని అక్కడ ఉన్నాయి, అవయవాలన్నీ అక్కడ ఉన్నాయి సార్. ఒక విషయం మటుకు మీరు హృదయంలో గాఢంగా అత్తుకునేలా చూసుకోండి, ఈ మనస్సు యొక్క విజృంభణ ఎక్కడి నుంచి అయితే అది మనస్సు విజృంభిస్తుందో, ఈ తలంపులు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో, ఆ తలంపులు పుట్టుక యొక్క చోటు కనుక మనం శరీరం పడిపోకముందే చూడలేకపోతే మనం వైకుంఠానికి వెళ్ళినా కైలాసానికి వెళ్ళినా ఏమి సుఖం గుర్తించుకోండి. ఇవాళ మీరు అందరూ పుణ్యాలు చేసుకోవచ్చు, మీ పుణ్య ఫలితంగా మీరు వైకుంఠానికి వెళ్ళొచ్చు, అక్కడ కొంత కాలం స్టే చేయండి. వెతకండి, కాలకలో బయలుదేరాం, మనం భీమవరం టికెట్ తీసుకున్నాం, కాలకొని తర్వాత ఏంటి లంకలకొడి స్టేషన్ చాలా బాగుంది అనుకోండి, మనకు బాగుంది రైలు ఆగేస్తారండి, అంటే మాకు సుఖంగా ఉంది స్టేషన్ లో, ఇంకా కొంచెం ఇంకో 1 గంట ఇక్కడ ఇంకో గంట ఆపు చేయండి, 2 గంటలు ఆపు చేయండి, రైలు ఆపు చేస్తారు, మన ప్రయాణం కూడా అంతే ఇది స్టేషనే, హర్యానా అవుతా మీరు ఏదో స్టేషన్లో పడ్డాం, ఈ జిన్నూరు స్టేషన్లో పడ్డాం, ఇక్కడ చాలా సుఖంగా అందరు జిన్నూరులో మాకు రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ ఆఫ్ చేయండి అంటే ఆఫ్ చేయరు, లాగేస్తుంది బయటికి. మీకు నచ్చొచ్చు, రైలు ఆగిపోతున్నా మీ గురించి, లైఫ్ ఇస్ ఎండ్లెస్. మీకు ఇలా జీవితాలు వస్తారంటే మీకు తత్వం అర్థమయ్యే వరకు మీరు వైకుంఠం ఉందనుకున్న వైకుంఠంలో బ్రహ్మాండంగా ఉంటుందండి. మీకు వైకుంఠం వెళ్తే అది మామూలుగా భవిష్యత్ ఏ అవురా ఏ కరెక్ట్ స్టేషన్ లేక ఉంటుంది అన్నమాట. వైకుంఠంలో మీరు పంచి ఎక్కర్లేదు, పంచి ఎక్కర్లేదని అన్ని భోగాలు ఉంటాయి, పంచి ఎక్కర్లేదు భోగాలు ఉంటాయి వైకుంఠంలో. మీకు ఇంకేం కావాలి, చాలా బాగుంటుంది. కానీ ఆ స్టేట్లు ఎంతకాలం, అది నిజం కాదు కదా, టైం ఉంటుంది తర్వాత జన్మకి తింటేస్తారు. లౌకిక పద్ధతి ప్రకారం జీవితాన్ని మనం ఏదో ఎవరి మనిషిని మోసం చేసినట్టు అలా ఈశ్వరుని కూడా మోసం చేస్తే మోక్షం వస్తుంది ఎవరనుకోండి. ఎందుకు నేను చెబుతాను, డాక్టర్లు చదువుకునే కోర్సులు ఏం చెబుతారంటే ఇదో మన బాడీకి అంత సెంటర్ అంతా కూడా మెదడు, మెదడు సుప్రీమ్ అంటే ఇక్కడ నుంచే మొత్తం ఆర్డర్స్ అన్ని కూడా ఇక్కడి నుంచి వస్తున్నాయి. మైండ్కి ప్లేస్ కూడా ఇదేనే, ఫస్ట్ కూడా అది ప్లేస్ కూడా ఇదే ఇక్కడ ఏమండి. అంటే ఇప్పుడు ఇంతవరకు రైటే మెదడు దగ్గర నుంచి ఆర్డర్లు వస్తున్నాయి ఏమండి. మెదడు పనిచేయనప్పుడు కూడా, మనస్సు పనిచేయనప్పుడు కూడా, మరి నిద్దట్లో మనకు మనస్సు ఏం పనిచేస్తుందండి? నిద్దట్లో మనస్సు ఏమైనా పనిచేస్తుంది? మనకి ఏం పనికేటది? మరి గుండె ఎలా కొట్టుకుంటుంది? సైన్స్ ప్రకారం మైండ్కి సీటు ఇదేనా ఏమండి. భగవాన్ చెప్పారంటే విజృంభిస్తున్నది విజృంభిస్తుంది, కానీ సీట్ ఇక్కడే అని హృదయం హార్ట్ అని చెప్పారు. రైట్ సైడ్ విజృంభించడంటే విజృంభిస్తుంది ఇక్కడ మెదడు, అది కరెక్టే. కానీ దాన్ని మూలం మటుకు ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్నారు. దానికి మూలమే కానీ ఇదైతే రాత్రి అడుగు నిద్ర ఉండదు అట్ల. ఇంకా రాత్రి గాఢ నిద్రలో మెదడులోంచి నీ మనస్సు హృదయంలోకి దాన్ని పుట్టింటికి ఉపసారించుకుంటాను కాబట్టి నీకు నిద్ర పడతాను. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ సూక్ష్మ రూపంలో బీజ రూపంలో ఉంటుంది మనస్సు. లోపలికి ఉపసంహరించుకుని 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 అంటే మనస్సు పలచబడి, మనస్సు పలచబడి 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 సున్నితమై సూక్ష్మమై ఇప్పుడు మనం దారం తీసుకుని సూదులో పెడుతున్నాం. సూదులో సూది బొరులోంచి దారాన్ని గుచ్చుతున్నాం. ఆ దారం కొంచెం పోగు పడింది అనుకోండి, ఇంకా సూదులో కడకండి. అదే మన మనసు పోగులు 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 కింద ఉంటే హృదయకారం చదువు. మనసు సూక్ష్మయ్యి ఆ దారం ఎంత సూక్ష్మంగా ఉందో, మనసు సూక్ష్మయ్యి అందులో ఏ కల్మషం కనుక లేకుండా ఉంటే అది ఏమవుతుందండి? హృదయకారం చెంది. అదే మనసులోని ముడులని ఇప్పేస్తే కిందకి రాలిపోతేనే సహజంగా హృదయకారం చెంది. మనసు సున్నితమై ప్రశాంతమై దానికి కుదురు ఏర్పడింది, అప్పుడు హృదయకారం చెంది. అంటే ఈ హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మని దాన్ని తెలుసుకోవటం అది అవటం. అది ఎప్పుడైతే మనం తెలుసుకున్నా దాని ఆకారం మనం పొందుతాం. అదే ఆత్మను తెలుసుకోవటం ఆత్మ అవటమే. ఎంతవరకు అది గ్రహించినంత కాలం వైకుంఠానికి వెళ్ళినా కైలాసానికి వెళ్ళినా ఏ మతంలో పుట్టినా మనకు ప్రయాణం ఆగదు, శవాలను మోస్తూ ఉండవలసింది. లోకాలు లేవనుకుంటున్న లోకాలు ఉన్నాయి, కానీ అవి కూడా అబద్ధమే. లోకాలు ఉన్నమాట నిజం, కానీ అవి కూడా ఈ లోకం ఎంత సత్యం ఆవకాలు కూడా సత్యం. మరి వైరాగ్యం ఉండకూడదు, ఆడికి ఏం వస్తున్నాను వచ్చింది ఏడాకోవడం కోసం. మీరు అదే కనుక నిజమైన వైరాగ్యం అంటే తప్పనిసరిగా పూర్తి జ్ఞానం వస్తుంది, అంతకంటే మించిదే ఉంది. అసలు జ్ఞానంతో సమానం, జ్ఞానానికంటే గొప్పదే కాదు. జ్ఞానంతో సమానమైంది కూడా ఈ సృష్టిలో ఏమీ లేదు, ఈ సృష్టి ఈ లోకంలోనే కాదు ఇతర లోకాల్లో కూడా ఏమీ లేదు. భగవంతుడు చెప్పిన మాట అండి. ఇందులో మనం ఏమనుకుంటున్నాం, కొంతమంది పెద్దవాళ్ళం కొంతమంది చిన్నవాళ్ళం అనుకుంటున్నాం. ఏం పెద్ద అర్థం ఏం చిన్న అర్థం, ఈ దేహాల్లో కొంతమంది పెద్దోళ్ళు కొంతమంది చిన్నవాళ్ళు, ఇదని పెద్ద ఇదని పెద్ద నిజం ఏంటండి. మరి కొంతమంది చిన్నతనంలో మంది జ్ఞానం కలుగుతుంది, ఆ దేహమైనా కలిగిందని అదంతా. అంతకుముందు ఎన్ని దేహాలు వాడు పక్కనే వచ్చాడు, భగవానికి 16 సంవత్సరం జ్ఞానం కలిగిపోయిందండి అంటారు మామూలు రైట్. ఆ దేహానికే 16 సంవత్సరమే కలిగింది, అంతకుముందు దేహం లేదని. ఆ దేహంలో ఉండదో 16 సంవత్సరం కాబట్టి 16 సంవత్సరం కలిగిందంట. భగవాన్ పూర్వజన్మలు ఎవరండి? జ్ఞాన సంబంధులు. జ్ఞాన సంబంధులు పూర్వజన్మలు ఎవరు? ఇంకొకరు ఉన్నారండి, కుమారులు బట్టి. కుమారులు బట్టి ఇంకో ఎవరంటే అంతకుముందు కుమారస్వామి. కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వరం అంటే మురుగా ఏంటండి. అంత పూర్వం ఎవరంటే సనత్ కుమారుడు. ఆ సనత్ కుమారుడు అంటే బ్రహ్మ మానస పుత్రుడు. అంత పొడుగా ఉన్నది వాడు చాంద్రోగ్య ఉపనిషత్తులో వస్తాడు సనత్ కుమారుడు. కానీ మీకు మామూలుగా రాముడు లేదా కృష్ణుడు లేదా పుట్టలేదు కుమారస్వామి. అంటే ఇతను సనత్ కుమారుడు ఏమని అంటే వీడు ఎవరైనా పుట్టమంటున్నారు, కుమారస్వామి గారు అవతరించమంటున్నారు. పార్వతీదేవి సాక్షాత్ తల్లి, పార్వతీదేవి కలుపులో కూడా నేను రాను అండి. వాడు వైరాగ్యం రమ్మంటే లోకంలోకి రమ్మంటే వస్తాను, అవసరం ఉంటే మీరు అందరూ ప్రార్థిస్తున్నారు కాబట్టి వస్తాను. కానీ స్త్రీ కడుపులో బట్టి నేను రానున్నాడు. లోకం ఏంటంటే మనకు మోహం ఉంది కాబట్టి లోకం లోకం అంటే వాళ్ళకి లోకం ఏంటంటే దిస్ ఈజ్ బాడీ లెస్, దిస్ ఈజ్ మైండ్ లెస్, దిస్ ఈజ్ వరల్డ్ లెస్. దేహం లేదు, మనస్సు లేదు, స్వప్నం కదండి. వాళ్ళు తెలుసు కదా స్వప్నం. మేము దేవతలు ప్రార్థిస్తుంటే మనకి పుట్టడమేమో భయం, మళ్ళీ పుట్టడమేమో మనకు భయం, ఇంకా వాళ్ళకి ఏ తల్లి అయినా సరే చివరి పార్వతీదేవి అయినా సరే నేను రాను. ఆయన పార్వతీదేవి కడుపులో పుట్టవయ్యా, జగన్మాత కానీ రాను. మరి వాడు రాదు, వాడు వస్తేనే కానీ ఇప్పుడు ఈ తారకాసుర సంహారం అతను జ్ఞాన గురువు కాబట్టి అతని దగ్గర కొన్ని ఉపదేశం చెప్పించారు కాబట్టి ఈ దేవతలు అందరి ప్రాంతం నేను రాను. పోనీ కర్మకి బుద్ధిని చేసి ఆయన కర్మశైలిని తీసుకొద్దామంటే వాడు కర్మకి అతీతుడు. వాడికి వాసన లేదని, వాసన ఉంటే లోపలే కొట్టేస్తున్నాను. వాడు వాసన వాడికి దేవతలు ప్రార్థించడానికి ప్రకృతి లాక్కొచ్చేస్తుందండి జన్మలు. వాడు వాసన రహితుడు. అంటే వాడు ఏమనంటే నేను తల్లి కడుపులోకి రావాలి. తల్లి కడుపులోకి రావాలంటే అది ఈశ్వరుడు తన ఇలాంటి రెళ్ళి దగ్గర నుంచి వస్తాడని కొంతకాలం గంగా నది పెంచుతుంది. ఆరుగురు తల్లిని పెంచితే ఆరు ముఖాలతోడు పాలు తాగాడు షణ్ముఖుడు. అందుకే తన షణ్ముఖుడు అని పేరు. పార్వతి కొడుకు గణపతి, ఈశ్వరుడు కొడుకు కుమారస్వామి. ఆ సనత్ కుమారుడే రమణ స్వామిని గణపతి శాస్త్రి గారు చెప్పింది. అందరు దేవతల అనుగ్రహం అక్కడ మనకి ఒక్క దేవత యొక్క అనుగ్రహం చాలనమాట. మనకి జ్ఞానం కలగడం కోసం ఒక్క దేవత యొక్క అనుగ్రహం చాలు. భగవాన్ చెప్పింది ఏమిటంటే అండి, ఈ నేను నే తలంపు యొక్క ఆ తలంపు యొక్క మూలాన్ని అన్వేషించు, ఇంక నువ్వేమి చేయక్కర్లేదు చాలన. మనందరం నేను నేనంటున్నాం కదా, ఈ నేను నిజమైన నేను కాదట్టండి, అబద్ధమైన నేనట్టండి. కానీ ఈ నేనే కనుక నిజమైతే మనకు దుఃఖం ఎందుకు వస్తుంది? కానీ మనందరం నేనంటున్నాం కదా, ఈ నేనని దేహం అంటుందా మనస్సు అంటుందా? ఈ నేనని అనేది ఎవరు? ఈ శరీరం అంటుందా నేనని, లేదా మనస్సు అంటుందా నేను? శరీరం కూడా నేనంటాను అనుకోండి, ఎవడో స్పెషాలని తీసుకెళ్ళాడు ఎత్తుకునే ఎవరికి ఎవర్రా, మీరెవర్రా నన్ను తీసుకెళ్ళడానికి ఉంటాను. ఎవరి ఇంకెవడో ఎవడో శ్మశానానికి వెళ్ళడానికి నిజి శరీరానికి కూడా నేననే శక్తి ఉంది. శరీరం నేనంటాం లేదు, శరీరం నేను అనదు. అయితే నేనని ఎవరంటున్నారు? లోపల మనస్సు నేనంటుంది. అయితే ఆ మనస్సు నేనే కనుక నిజమైతే మనకు దుఃఖం ఎందుకు వస్తుంది? అశాంతి నిజంలోంచి దుఃఖం వస్తుందో, నిజం నుంచి అశాంతి వస్తుంది. ఈ నేను నిజంగా కుదురుగా ఉంటాను మనకి. ఈ నేను మనకేమైనా సుఖపడుతుందని మనం బాగా ధనవంతులు ఉన్నారనుకోండి, ఇక్కడ మీ దగ్గర ఉన్న ధనం అంతా ఖర్చు పెట్టి ఈ నేను పోగొట్టుకోగలరా? ఈ నేను అన్ని పనులు చేస్తున్నాను, జోలికి రావద్దండి. ఎవరి జోలికి వెళ్తున్నాం కానీ ఏమండి, మనం ఎవరైనా నేను జోలికి వెళ్తున్నాం అండి? పుణ్యం పనులు చేయమంటే పుణ్యం చేస్తుంది, పాపం పనులు చేయమంటే పాపం పనులు చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది. కానీ అది ఒకటే చెప్పింది, మీరు ఏ జన్మలో కూడా నా జోలికి రాకండి. ఎవరికైతే ఈశ్వర అనుగ్రహం పడిందో వాడికే ఈ నేను తెలుసుకోవాలని కాంక్ష బయట జరుగుతుంది, లేకపోతే ఎవరికి కలగదు. వేమని ఏమన్నాడంటే భేదవాడు చచ్చిపోతే ఊళ్ళో పక్కింటోడు కూడా చెప్పుకోవచ్చు, కానీ ధనవంతుడి మరి చేతి మీద ఎక్కడైనా కురిపేస్తే దేశం ఉండరు చెప్పుకుంటారు. అయ్యి నేను ఒక నేనంటే ఇప్పుడు ఈ నేను ఈ కళ్ళు వచ్చి నేనేరు, ఈ నేనేరు మళ్ళీ అతని కళ్ళు వస్తాయి చూడండి, ఆ నేనేరు మళ్ళీ ఈ నేనేరు, ఈ నేను ఎక్కడ ఉండడం మళ్ళీ ఎలుగు వచ్చిందే సిద్ధమవుతాడు. ఇది అతని మనకి కొనండి అన్నం ఉంది అనుకోండి, కళ్ళు మనకు ఆకలి వేస్తాను అనుకోండి, ఈ అన్నం మన ఆకలి తీరుస్తుందండి, ఆకలి తీరుతుంది, ఇంటికే అన్నం ఉందండి. అంటే ఈ నేను వేరు, ఆ నేను వేరు. ఆడేమో కళ్ళ ఏడిపిస్తున్నాడండి, ఆ నేను కూడా ఏం చేస్తాడండి? మెరుగు వచ్చాడు ఆడు తప్పుకుంటాడు, మళ్ళీ ఈ నేను పట్టుకుంటాడు. ఇంక అర్థమవుతాడని ఈ నేను ఏం చేస్తాడు? రాత్రి పడుకున్నా ఈడు తప్పుకుంటాడు, మొత్తం ఆడు ఈడి కలిసి గుంజేసి ఇచ్చి పెడుతున్నాడు. ఈ నేను కూడా ఆడికి అక్కలే, ఆ నేను కూడా ఈడు అక్కలే, మధ్య మనం ప్రాణం పడతాం. ఇద్దరు పీడించింది మనం గంటలు రెండు గంటలు సుఖంగా ఉంటాం, గాఢ నిద్రలో మట్టికి సుఖంగా ఉంటాం. అప్పుడు ఈ రెండు నేను ఉండరండి. కళ్ళు ఎక్కువ వస్తాయంటే మీరు సుఖంగా నిద్ర ఉన్నట్టే లెక్క. ఇంకా అక్కడ కూడా నేను ఉంటాను, నేను మీ ప్రాణం తీసేస్తున్నాను. మనస్సు కూడా ఏనుగు లాంటిదే, మన మనస్సు కూడా మన అహంకారం కూడా ఏనుగు లాంటిది. ఏనుగు ఉందనుకోండి కొంచెం పొగరెచ్చుందా, ఊరంతా పాడు చేసేస్తున్నాడు. కాదు కొంచెం మచ్చికి చేసుకున్నాం అనుకోండి, దానికి మనకేం అపకారం చేయాలి? ఆ మనస్సు కూడా ఏనుగు లాంటిది. పూజ చేసుకుని జపం చేసుకుని, మీ పూజ చేసుకునే జపం చేసుకుని మీ మనసు మీ కంట్రోల్లో లేకపోతే మీ పూజ వ్యర్థం, జపం వ్యర్థం, మీ ఆశ్రయించుకుని మా కోసం మీరు పూజ చేయడం ఏంటండి? మీ మనసు బాగుపడటం కోసం మీ పూజలు జపాలి తప్పాలి మా కోసమా? మీరు పూజ చేయడం రాముడి కొరకు వచ్చిందా? ఈ పూజ కోసం ఎదురు చూస్తున్నాడు కృష్ణుడు, పొగరెత్తి పొగరెత్తి మదపడేనుగు కొట్టుకున్నటువంటి ఈ మనసుని అహంకారాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోవడం కోసం ఈ పూజలు, ఈ జపాలు, దానాలు. ఎందుకంటే ఈశ్వరుడు కావాలి మీరు చేసి దానం. మీరు కృష్ణానపతి కృష్ణుడు వెంగెట్టుకుంటాడండి, తమ్ముడు భోంచేయడని మీరు రామానపతిని కనిపెట్టుకున్నారు వాళ్ళందరూ మీ కోసం. ఎవరి కోసం ఏమీ చేస్తున్నాం? మన మనసు పొగరెత్తి కొట్టుకుంటాడన్న సంగతి మనం మర్చిపోయాం. ఈ మనస్సును స్వాధీనంలోకి తెచ్చుకోవడం కోసమే పరమేశ్వరుడు పూజలు చేయమన్నాడు, జపాలు చేయమన్నాడు, దానాలు చేయమన్నాడు, మంచి చేయమన్నాడు అనే సంగతి కూడా మనం మర్చిపోయాం. ఆయన కోసం మనం చేస్తాం మనం అనుకుంటున్నాం, ఎంత దూరం ఇది బట్ అజ్ఞానంలో కూరుకుపోయచ్చు. మనం మట్టిని చేసుకుని ఏనుగు మనకు ఎంత ఉపకారం చేస్తుందో, మనం స్వాధీనంలోకి తెచ్చుకున్న మనస్సు మనకు ఎంత ఉపకారం చేస్తుంది. పొగరెత్తిన ఏనుగు, మదించిన ఏనుగు ఎంత అపకారం చేస్తుందో మన మనస్సు మన స్వాధీనం లేకపోతే మన మనసు కూడా పొగరెక్కి కొట్టుకుంటాం. అంత అపకారం మనకే చేసేస్తుంది, ఎదుట కూడా కాదు మనకే చేస్తుంది. మన మనస్సే మనకు ఉపకారం చేస్తుంది, మన మనస్సే మనకు అపకారం చేస్తుంది. కాబట్టి నీ మనస్సే నీకు శత్రువు అయ్యా అన్నాడు భగవద్గీత. ఈ మనస్సునే మీరు స్వాధీనంలోకి తెచ్చుకోవడం కోసం ఈ పనులన్నీ చేస్తారన్న సంగతి మీరు ఏనాడో మర్చిపోయారు. భగవంతుడు మంచి చేయనన్న ఎవరి కోసం? మనం మంచి చేస్తే మన మనసు స్వాధీనంలోకి వస్తుంది, అందుకు చేయమన్నాడు. అని ఎప్పుడైతే ఒక మోహాన్ని గురయ్యాను, ప్రపంచంలో ఒక వస్తువుకో, ఒక రూపానికో, ఒక నామానికో, ఒక కీర్తికో, ఒక మంచికో, చెడ్డకో ఎప్పుడైతే నేను గురైపోయాను, ఇంక నిజంటే మీరందరూ మంచివాళ్ళు అయినప్పటికీ మీ మీద నాకు అసూయ ఉంటే మీరు ఎటువంటి వాళ్ళు అని అంటే, మీరందరూ చెడ్డవాళ్ళు అయినప్పటికీ మీ మీద నాకు మోహం ఉంటే మీరందరూ గొప్పవాళ్ళు కదా నాకు అనిపిస్తుంది. అది దోషం ఎక్కడ ఉంది? మనస్సులో దోషం. ఆ మనస్సులో ఎంతకాలైతే దోషం ఉందో, ఈ దోషంతో కూడిన మనస్సు, స్థూల పదార్థాలతో నిండిన మనస్సు నిజాన్ని తెలుసుకోవడానికి పనికిరాని, సత్యాన్ని తెలుసుకోవడానికి పనికిరా. రాగద్వేషాలతో మురికెత్తిపోయి కొట్టుకుంటున్న మనస్సు నిజాన్ని తెలుసుకోవడానికి పనికిరా. ఆ మనస్సును బాగు చేసుకోవడం కోసం నన్ను మంచి చేయమన్నాడు. మిమ్మల్ని ఉద్ధరించడానికి కాదు, మిమ్మల్ని ఉద్ధరించడం నేనే ఉండండి, మిమ్మల్ని ఉద్ధరించడం నేనే ఉండండి. ఈశ్వరుడు లేడా? ఉద్ధరించడమే పని ఈశ్వరుడిదే, నాదే. ఈ ప్రపంచాన్ని అంతా, సృష్టిని అంతా భరించి ఈశ్వరుడు మిమ్మల్ని భరించలేడు? ఒక విషయం స్పష్టంగా ఆలోచించగలగాలి మనం, స్పష్టంగా ఆలోచించి మ్యాథమెటికల్ యాక్యురసీ స్పష్టంగా ఆలోచించగలగా, రాగద్వేషాలు లేకుండా ఆలోచించగలం. రాగద్వేషాలు ఉన్నాయని కూడా మనం ఆలోచించలేము, ఆలోచించే సరిగ్గా ఆలోచన రాదు. మంచి పని చెయ్యండి, ఏ పని చేస్తే మీ మనసును మీరు బాగు చేసుకోవడానికి చేయండి. మీరు ఎదుటి వాళ్ళకి ఎవరికైనా ఉపకారం చేస్తున్నారు కూడా చెయ్యండి ఉపకారం. మీరు ఉపకారం చేసి వాళ్ళని ఏదో ఉద్ధరిస్తాం అనుకోకండి, భగవంతుడు చెప్పాడు కాబట్టి చేయండి అంటే. ఎదుటి వాళ్ళకి మీరు ఉపకారం చెయ్యండి, వీళ్ళందరినీ ఉద్ధరిస్తాం ఆ మాయలో పడకండి. ఏదో భగవంతుడు చెప్పాడు కాబట్టి చేయండి అంతే. అలాకంగా చేసి మీరు ఉద్ధరిస్తే మీ మనసు బాగుపడదు. మరి మీరు ఉద్ధరిస్తున్నారని మీరు అనుకుంటారని కూడా మీకు అహంకారం పెరుగు. స్వామి వివేకానంద ఇంకో రహస్యం చెప్పాడు, మీరు గుళ్ళోకి వెళ్తున్నారనుకోండి, గుళ్ళోకి వెళ్ళి అక్కడ డిబ్బీలో రూపాయి ఎంత వేస్తారు, లేదా రెండు అట్టిపళ్ళు ఇస్తారు. దేవుడి గుళ్ళోకి వెళ్ళి రూపాయి ఇస్తే నేను దేవుడికి ఉపకారం చేశాను మీరు ఎవరైనా అనుకుంటున్నారా అని ఈ స్వామి వివేకానంద చెప్పిన మాట. మీరు దేవుడి గుళ్ళోకి వెళ్ళి రూపాయి ఇచ్చారనుకోండి, కానీ నేను దేవుడికి వెళ్ళి రూపాయి దానం చేసి వచ్చాను ఎవరైనా అంటారు? మీరు ఏమనుకుంటున్నారు? పూజ చేశాను అనుకుంటారు, అక్కడ రూపాయి ఇచ్చి పూజ చేసి అనుకుంటున్నారు. ఎవరికి భేదవాడికి ఇస్తే వాటికి అది మీరు పూజ అనుకోవడం దానం అనుకుంటున్నారు. మీరు దేవుడికి రూపాయి ఇచ్చినప్పుడు ఎటువంటి భావనతో ఇచ్చారు, అది భేదవాడికి కూడా అటువంటి భావనతో ఇవ్వండి, మీ మనసు బాగుపడుతున్నారు. అక్కడ ఏదో పూజ అనుకుంటున్నారు, ఇక్కడ ఏమనుకుంటున్నారు? దానం అనుకుంటున్నారు. ఇది ఎందుకు మీరు పూజ అనుకోకూడదు? ఇది ఎందుకు మీరు పూజ అనుకోరండి? అదే పూజ, ఇది పూజ కాదా?
ఎంత టైం తీసుకుంది, ఏం చెప్పుకున్నాం కాదు, ఎంత ఇమిడ్చుకున్నాం మనం, అది చాలా ముఖ్యం. ఈ ఆధ్యాత్మిక విషయాల్లో అసలు మన భావన అది ఎంతవరకు క్రమంగా ఉందో చూసుకోవాలి. ఎన్టీ రామారావు కృష్ణుడు వేషం వేశాడు, రాముడు వేషం వేశాడు సినిమాల్లో, శివుడు వేషం వేశాడు, కానీ పెద్దవాళ్ళు చూసినప్పుడు వాడు ఎన్టీ రామారావు అనుకుంటారు, వాళ్ళు చూసినప్పుడు వాడు ఎన్టీ రామారావు అనుకోరు. కృష్ణుడు వేషం ఇస్తే కృష్ణుడు అనుకుంటారు, రాముడు వేషం ఇస్తే రాముడు అనుకుంటారు, శివుడు వేషం ఇస్తే శివుడు అనుకుంటారు పిల్లలు. ఇచ్చిన భగవంతుడు ఒక్కడే, వాడి రాముడి వేషం వేసుకొచ్చాడు, వాడి కృష్ణుడి వేషం వేసుకొచ్చాడు, వాడి శివుడి వేషం వేసుకొచ్చాడు, వాడే కుమార్తె. అది జ్ఞానికే తెలుస్తుంది. మనకు నామరూప దృష్టి ఉంది కాబట్టి ఈ రూపం వేరు ఆ రూపం వేరు అని ఒక వస్తువు ఒకటి. త్రికాలలో ఉన్నది ఆత్మ, దాన్ని చేరుకునే వరకు మనలో ప్రయాణం వెళ్ళాలనుకునే వాళ్ళు ఏమో అరుణాచలం యాత్ర ప్రారంభం అవుతుంది అనుకుంటున్నారు, వెళ్ళి వచ్చేసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా యాత్ర పూర్తయింది. యాత్ర అంటే అది కాదు, మరణించడం పుట్టడం యాత్ర, మరణించడం యాత్ర, మళ్ళీ జన్మించడం యాత్ర, అది దీర్ఘ యాత్ర, అది అది ఎండ్లెస్. ఈ యాత్రకు ముగింపు ఉంది, వారం రోజులు 10 రోజులు ఆ యాత్రకు ముగింపు లేదు. సత్యాన్ని దర్శించే వరకు, సత్య హృదయంలో ప్రకాశిస్తున్న ఆత్మను దర్శించే వరకు, అది జంతువు కడుపులోనో లేదా మనిషి కడుపులోనో ఎక్కడో చోట దేవతా రూపంలోనో రాక్షస రూపంలోనో మంచి జన్మం చెడ్డ జన్మం ఏదో రూపంలో మొత్తమే శరీరం వచ్చి తీరవలసినదే, శవాలను మయ్యవలసిందే ఆ యాత్ర పూర్తయ్యే వరకు. అది యాత్ర అంటే ఏంటి? మరణించడం యాత్ర, జన్మించడం యాత్ర, అది యాత్ర. స్త్రీ శరీరం రావచ్చు, పురుష శరీరం రావచ్చు, జంతువు శరీరం రావచ్చు, లేదా దేవతల శరీరాలు రావచ్చు. భగవంతుడికి పురుషుడని కూడా ఒక పేరు, పురుషుడు అనే పేరు ఎందుకు? శరీరానికి పురం అనే పేరు. ఈ పురంలో కాపురం ఉంటున్నాడు కాబట్టి పురుషుడు. ఇది పురం, స్త్రీ శరీరమైన పురమే, పురుష దేహమైన పురమే, ఇది పురం. ఈ పురంలో ఉండేవాడు పురుషుడు. అంచేది భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఆ పురుషోత్తముని ఎలా తెలుసుకోవాలో 15వ అధ్యాయంలో మనకి వివరంగా చెబుతాడు. మన హృదయంలో ప్రకాశిస్తున్న పురుషుణ్ణి మన అనుభవంలోకి తెచ్చుకునే వరకు, అనుభవంలోకి ఏ రోజునైతే తెచ్చుకుంటాం, ఏ గంటలో అయితే తెచ్చుకుంటాం, ఏ జన్మలో అయితే ఆ స్థితిని మనం పొందుతాం, ఆ స్వరూపాన్ని మనం పొందుతాం, అప్పుడు ఆ గడియతడు మనకు యాత్ర సమయం. అప్పుడు వరకు యాత్ర ముగింపు లేదు, యాత్ర చేస్తూ ఉండవలసిందే. ఈ అత్తగారితోటి, ఈ భర్తతోటి, ఈ మామగారితోటి సంబంధం తెగిపోతాను కదా మీకు,
వివేకి నిజమైన సంసారం అయితే మీకు మోక్షం ఎందుకు రావటం లేదు? చచ్చిపోవటం, చచ్చిపోవడం కదా దేహ సంబంధం తెగిపోవటం కదా ఎవరికైనా. ఇదే కనుక సంసారం అయితే మీరు చచ్చిపోయిన తర్వాత ముక్తి ఎందుకు రావటం లేదు మీకు? అంటే సంసారం అంటే మనుషులు కాదు. మనం ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే, ఎంత సూక్ష్మంగా అర్థం చేసుకోగలిగితే మన ప్రయాణం అంత తేలికో. అందుకే అర్థం లేని చదువు వ్యర్థమని, అర్థం లేని చదువు అనర్థం తీసుకొస్తాను. ఏది సంసారం? నాకు భయం వస్తామనుకోండి అది సంసారం, నాకు కామం వస్తామనుకోండి అది సంసారం, నాకు కోపం వస్తామనుకోండి అది సంసారం. ఇక్కడ కూర్చుని వాళ్ళ మీద కొంతమంది ఇష్టం, కొంతమంది మీద అయిష్టం నాకు వస్తామనుకోండి అది సంసారం. ఈ సంసారం పోయే వరకు విముక్తి లేదు. ఇది సంసారం. ఇప్పుడు ఈ సంసారం బయట ఉందా లోపల ఉందా? ఇప్పుడు మీరు ఆలోచించండి, బయట ఉన్న మనుషుల సంసారం, అప్పుడు ఈ లోపల వికారాల సంసారం. ఏది సంసారం? నాలుగు బలహీనతలే సంసారం. చాలా మందికి భయం. అయితే ఇప్పుడు మేమందరం భయం లేకుండా కూర్చున్నామండి అని మీరు అనుకోవచ్చండి. భయ కారణం కనిపిస్తుండగా భయం ఉండకూడదు. భయ కారణం ఎదురుకుండా ఉన్నప్పుడు కూడా భయం ఉండకూడదు. అది భయం లేకుండా ఉండటం.
భయం కలుగుతుందంటే మీరు జన్మ వచ్చేస్తున్నట్టు కొండ గుర్తు పెట్టుకోండి. ఏ కారణంలో సరే మీకు భయం కలుగుతానంటే సంసారం వచ్చేస్తుంది. మీరు మరణించినప్పటికీ మళ్ళీ సంసారం వస్తుంది. వ్యక్తులు మారుతారు, వస్తువులు మారుతాయి, రూపాలు మారుతాయి, ఊళ్ళు మారుతాయి, దేశాలు మారుతాయి, కాల పరిస్థితులు మారుతాయి. నాకు భయం వేస్తానంటే నేను సంసారంలో ఉన్నట్టే. నేను అడుగులో ఉన్నా సరే మీరు ఇంట్లో కూర్చుని మీరు ఈ రాగద్వేషాలకి అతీతంగా ఉన్నారనుకోండి, మీరు సంసారంలో లేనే. అంటే మీరు ఎక్కడ కూర్చున్నారో, అరణ్యంలో కూర్చున్నారా, ఇంటికాడ కూర్చున్నారా, ఆశ్రమంలో కూర్చున్నారా అనే సమస్య కాదు. మీ హృదయంలోంచి వికారాల్లోంచి బయటపడ్డారా లేదా అది ఇంకే. భయం అనేది జీవుడు లక్షణం, మనస్సు లక్షణం కాదు, ఆత్మ లక్షణం కాదు. భయం అంటే ద్వైతం. ద్వైతంలోంచి భయం పుట్టింది, ద్వైతంలోంచి ద్వేషం పుట్టింది, ద్వైతంలోంచి కామం పుట్టింది, ద్వైతంలోంచి ఇష్టం పుట్టింది, ద్వైతంలోంచి అయిష్టం పుట్టింది. ఉన్నది ఒకటే వస్తువు అది ఆత్మ. అది అనుభవంలోకి రానంతకాలం నీకు భయం వేస్తూ ఉంటాం, అంతకాలం జన్మలు వస్తున్నాయి. నీకు ఎప్పుడైనా భయం వేస్తుంటే మిమ్మల్ని మీ భయంలోంచి విడుదల చేసిన వ్యక్తి వాడు మీ తల్లి కంటే మీ తండ్రి కంటే కూడా ఎక్కువ. అంటే ఈశ్వరుడి పట్ల ప్రీతి పెంచుకుంటే భీతి పోతున్నారు. మీ గురువు పట్ల, ఈశ్వరుడి పట్ల, ఎవరొకరి పట్ల మీరు ప్రీతి కనుక పెంచుకుంటే భీతి పోతుందని చెప్పేస్తండి. మీరు మంచుకున్నారు అలవర్చుకోండి, మళ్ళీ జన్మలో మీరు దైవీ సంపదలో పడతారు. అర్జున నువ్వు దైవీ సంపదలో వాడు కాబట్టి నీకు ఈ గీత చెబుతున్నాను. అంటే నువ్వేం కంగారు పడక్కర్లేదు, నీకు తప్పనిసరిగా మోక్షం వస్తుంది. ఇంకే నువ్వు పొట్టలోనే దైవీ సంపదలో పుట్టావు. వాసుదేవ స్వామి చెబుతున్నాను. అయితే సద్గుణాలు ఎందుకు, ఏ దుర్గుణాలు మటుకు ఎందుకు ఉండకూడదు? మీరు లేకపోతే శరీరాన్ని ఏ విధంగా అయితే శుద్ధి చేయలేము, అదేవిధంగా మంచి గుణాలు లేకపోతే మనస్సును శుద్ధి చేయలేము, మనస్సు స్నానం చేయలేము. మీరేమో శరీరాన్ని శుద్ధి చేస్తుంది, గుణం ఏమో మనస్సు చేత స్నానం చేసి మనస్సును శుచి చేసి. ఎప్పుడైతే మనస్సు శుచి అయిందో, మనస్సు నిర్మలమైందో, మనస్సు పాపంలోంచి లోపంలో అని చెప్పైతే బయటపడిందో, అది ఆత్మ ఏకి ప్రయాణం చేస్తుంది. ఆ శుచి అయిన మనస్సే, ఆ నిర్మలమైన మనస్సే, అణిగిన మనస్సే ఆత్మ ఎదుగు ప్రయాణం. శరీరానికి కుటుంబం కానీ ఆత్మ కుటుంబం ఏమిటండి? ఆ ధర్మం కూడా మిమ్మల్ని స్వరూపానికి దూరంగా తీసుకుని పడాలి. అంటే ఈ దేహము, ఈ ఇంద్రియాలు ప్రశాంతం అవ్వాలి. మీరు ఏ మతం అని కాదు, ఏ కులమని కాదు, ఏ దేవుని మీరు ప్రార్థిస్తున్నారని కాదు, మీ మనస్సు, ఈ ఇంద్రియాలు జాగ్రత్తగా మీరు చెప్పినట్టు వినాలి. వాటి చేతిలో మనం ఉండకూడదు, మన చేతిలో ఉండాలి. రాగద్వేషాలైన తాళ్ళు మన మనస్సును అలా కట్టేసి ఉంటుంది, అలా బంధింపబడిపోయి ఉంటున్నాం. జన్మ జన్మలకి ఇదే పని. మనిషికి దుఃఖం వస్తుంది కదా, మరి రాగద్వేషాలు లేకపోతే, ఈర్ష లేకపోతే, అసూయ లేకపోతే, భయం లేకపోతే మనిషికి దుఃఖం ఎందుకు వస్తుంది? అజ్ఞానం, అజ్ఞానం అంటే ఏంటి? తెలియనితనం. ఏది తెలియనితనం? స్వరూపం తెలియనితనం, ఆత్మ తెలియనితనం, అజ్ఞానం. ధైర్యం ఎందుకు కావాలి? ధైర్యం కనుక లేకపోతే యోగం సిద్ధం. అంటే కృష్ణుడు యోగిరాజు, జోగిరాజు కాదు యోగిరాజు. పిరికితనం ఉందనుకోండి వాడు యోగానికి పనికిరాదు, సరళ చింతనకి పనికిరాదు. ఎప్పటికైనా వియోగం తప్పదు కదా. దేనికి వియోగం? దేహం వచ్చిందంటే యోగం తప్పదు, వియోగం తప్పదు. ఆత్మకు వియోగం లేదు, ఆత్మకు యోగం లేదు. ఎప్పుడైతే మనం కలుసుకున్నాం, విడిపోవటం కూడా అప్పుడు తప్పదు. కలుసుకోవటం అంటే యోగం, విడిపోవటం అంటే వియోగం. ఈ రెండు దేహం ఉన్నంత కాలం తప్పదు, తప్పదు, తప్పదు. ఇదే సంవత్సరం ఏమంటే 100 సంవత్సరాల తర్వాత కాటికి వెళ్ళడం ఇంకా పోయిన ఇంకో 100 సంవత్సరాలు బాగుంటాం. అప్పటికైనా కాటికి వెళ్తే కాటి తప్పదు కదా. అంటే శరీరం వచ్చిందంటే వస్తువులతోటి, కాలమాన పరిస్థితులతోటి, దేశాలతోటి వియోగం తప్పదు.
వివేకం తప్పదు, ఆ శరీరం యొక్క ధర్మం. మీరు ప్రకృతి మనుషులతో స్నేహాలు చేయకండి. ప్రకృతి మనుషులతో చాలా ప్రమాదం. వాళ్ళతో స్నేహాలు ఎంత తగ్గించుకుంటే అంత యోగంలో మన అభివృద్ధి పొందదు. ప్రకృతి అన్నా మాయ అన్నా అవిద్య అన్నా అంత ఇవన్నీ పర్యాయ పదాలు. ఈశ్వరుడన్నా గురువు అన్నా ఆత్మ అన్నా ఒకటి. అతను మన హృదయంలో ఆత్మరూపంలో ఉంటాడు. ఎప్పుడైతే మనం అనుగ్రహించాలనుకున్నాడు ఆయన మన హృదయాన్ని కిరుకుతా ఉంటాడు. కిరికేడు ఎప్పుడు ఏమవుతుందంటే కక్కు వచ్చినట్టు మన హృదయంలో లేనిపోయిన లోపల చాలా స్టోర్ అయినటువంటి కొన్ని గుణాలు బయటకు వచ్చేస్తాయి కక్కు వచ్చినట్టు. అప్పుడు మటుకు మనం ధైర్యంగా ఉంటే మన పని పూర్తి. ఈ ప్రకృతి మనుషులతో ఎంత ప్రమాదం అంటే అహంకారంతో ఏం చెప్పారంటే పాండురంగా అంటారు. ఎవరికి లేని కష్టాలు మామూలు మనుషులకు కూడా లేని కష్టాలు నీకు వస్తున్నాయి. మంచిది నువ్వు భక్తి వదిలేస్తే నీకు కష్టాలు తగ్గిపోతాయని చెప్పారట. తుకారం అనవాడట నాకు కష్టాలు వస్తున్నాయండి. ఏమీ భక్తి లేని వాళ్ళకు కూడా కష్టాలు వస్తున్నాయి కదా, మరి వాళ్ళకి ఎందుకు వస్తుంది? నాకు వచ్చే కష్టాలు అనేటికి భక్తే కారణం అని మీరు అనుకుంటా అంటే భక్తి ఏమి లేని వాళ్ళకు కూడా కష్టాలు వస్తున్నాయి, మరి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? సరసరణిగా లౌకికుల కంటే ప్రకృతి మనుషుల కంటే భక్తులకి ఎక్కువ కష్టాలు వస్తున్నాయి. దానికి ఒక కారణం. దానికి కారణం ఏంటంటే ఈ మనసులో ఎంతవరకు అల్పత్వం ఉండాలి ఊపిని చూసుకుంటా ఉంటాడు ఈశ్వరుడు. ఏది నువ్వు పనికిరాని బడిలోంచి బయటికి గేమ్ తెలిసిన వాడికి ఇంక మేస్టర్ కూడా ఆడుకోవడమే ఉంటుంది. నువ్వు పనికి రావని ఒక మేస్టర్ స్టూడెంట్ని బయటికి గేమ్ తెలిసాయనుకుని ఇంకా ఆడు కూడా ఉండదు. కొంచెం పనికి వచ్చి వాడిని పైకి తీసుకొద్దామని చూస్తాడు. ఇప్పుడు బాగా ఉంది మనం అందరం మోక్షాన్ని కోరతాం. ఈశ్వరుడు ఏం చేస్తాడు, ఈ భక్తి వాసన ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాడి మనసు అలా కలిపి చూస్తూ ఉంటాడు. అంటే వీడు ఏమి తట్టుకోగలడా లేదని ఒక కష్టాన్ని అలా పంపిస్తూ ఉంటాడు, మనసును ఊపి చూస్తూ ఉంటాడు, మనసును కొంచెం కాల్చి బాగు చేస్తూ ఉంటాడు. అంటే వీడు ఎంతవరకు తట్టుకోగలడు ఎంతవరకు నిలబడాలి, ఆ పరీక్షలో ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా. అంటే మన ప్రయత్నం వల్ల కేవలం స్వప్రయత్నం వల్ల ఫెయిల్ అవుతాం. ఇప్పుడు చిలక ఏమంటున్నారు మామూలుగా రామ 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 అంటే నేర్చుతారు కదా, సరిగ్గా పీ వచ్చి పట్టుకున్నప్పుడు తీసి తీసుకుంటున్నాడు. ఎందుకంటే హృదయంలో ఉంది బయటకు వచ్చేసి నేర్చుకున్న పోయి చిలుక్కే కదా. మనకు కూడా నేర్చుకున్న విద్యను మరణించే టైంలో ఉండదు. నేర్చుకున్నది రాదు, మనం నేర్చుకున్న రోజు మనకు వంట బట్టి హృదయంలోకి దిగితే హృదయంలో ఉండ వస్తుంది. మా ఎక్కడుంది చెప్పమంటారా? వైకుంఠంలో ఆత్మ ఉందనుకుంటున్నాం, ఇక్కడ లేదనుకుంటున్నాం. కైలాసంలో ఆత్మ ఉందనుకుంటున్నాం, ఇక్కడ లేదనుకుంటున్నాం. అసలు ఇక్కడ లేనిది అక్కడ లేదు, అక్కడ లేనిది ఇక్కడ లేదు. కానీ ఈ విషయం మనకు అర్థమయ్యే వరకు మనకి జన్మల తప్ప శాస్త్రం చదివి అలా ప్రాపర్గా అర్థం చేసుకోలేక ఇన్ని ఇబ్బందులకు మనం గురి అవుతున్నాం. సాధన పేరు మీద ఎక్కువ కష్టపడిపోతున్నాడు. ఎప్పుడైతే హింస పడుతున్నాడు సాధన. కర్మయోగం ఏరు, కామ్య కర్మ ఏరు. మనం చేసే అన్ని కామ్యకర్మలు మనం చేసేది కర్మయోగం కాదు. కర్మయోగానికి కామ్యకర్మలకి పడదు. ఒకటి తూర్పు, ఒకటి ఇంకోటి పడమర. రెండు ఉత్తర ధ్రువం, రెండు దక్షిణ ధ్రువం. 24 గంటలు ఆడు పొట్ట కోసం ఆడు పని చేసుకుంటాడు, అది కర్మయోగం. ఆడు స్వార్థం కోసం ఆడు పని చేసుకుంటాడు, అది కర్మయోగం. అదే కర్మయోగం కృష్ణుడికి ఏం చెప్పాడు కృష్ణుడు? స్వార్థం లేకుండా, కోరిక లేకుండా, ఏమి ఆశించకుండా పని చేస్తున్నారా? ఎవరు హృదయం కూడా తెలుసు కదా, ఇది కామ్యకర్మ లేదా కర్మయోగం. కర్మయోగం జ్ఞానం అయితే తీసుకెళ్ళదు. కామ్యకర్మలు దేని వైపుకి తీసుకెళ్తాయి? అజ్ఞానం వైపుకి, క్షుద్రలోకాల వైపుకి తీసుకెళ్తాయి. అయితే మనం చేసేది కామ్యకర్మ లేదా కర్మయోగం? మాకు ఈ కర్మయోగం అర్థం అవటా, ఇది కామ్యకర్మ అర్థం అవటా, నీ ఇలాగే కలదు. సోమర్థనంగా కూర్చుంటే సోమర్థనం గురించి అది అకర్మవాదం. అది ఈ లోకానికి పనికిరాడు, పరలోకానికి పనికిరాడు. ఒకటి అహింస, భగవంతుడు చెబుతున్నాడు అహింస గురించి. శారీరకంగా కానీ, వాచికంగా కానీ, మానసికంగా కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా జీవించగలగాలి, అది అహింస. శారీరకంగా కానీ, వాచికంగా కానీ, మానసికంగా కానీ ఎదుటి వాడికి క్షోభ కలగకుండా జీవించగలగాలి, అది అహింస. అహింస వల్ల ఏమవుతుంది? మనసు అంతర్ముఖం. ట్రూత్ని ఎవడైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో, నాన్ వైలెన్స్ ఎవడైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో వాడిని మోక్షం వరిస్తుందని మన జాతిపిత గాంధీ గారు చెప్పారు. ఒకటి సత్యము, రెండు అహింస. ఈ రెండింటిని పట్టుకుని వేలాడండి చాలు, మీకు మోక్షం వస్తుంది. ఎదుటి వాళ్ళు కష్టపడతా అంటే, అది చూసి మీకు సంతోషం కనుక కలుగుతా అంటే మీ మనసులో హింస ప్రవృత్తి ఉన్నాడు. కానీ కృష్ణుడు చెప్పిన జ్ఞాని కోసం చెప్పలేదు. జ్ఞానికి సహజంగా ఉంటాయి. ఏ గుణాలు అయితే జ్ఞానికి సహజంగా ఉంటాయో అవి మనకి సాధకులు సహజంగా ఉండవు కాబట్టి అవి నేర్చుకోమంటున్నాడు. అది మీరు ఎదుటి వాళ్ళని ఎవరైనా హింస పెడుతున్నారనుకోండి, మీరు అనుకున్న మాట వలసి ఆ హింస ఎప్పుడైనా ఏదో జన్మలో మనం కూడా పడవలసింది. అది ఈశ్వరుడు యొక్క లా, ఈశ్వరుడు యొక్క తత్వం. అంటే ఎవద్రవాణి హింస పెడుతుంటే నిన్ను నువ్వే హింస పెట్టుకుంటున్నావు, ఎదుటివాడికి నువ్వు దానం చేస్తే నీకు నువ్వే దానం చేసుకుంటున్నావు, ఎదుటివాడికి ఉపకారం చేస్తే నీకు నువ్వే ఉపకారం చేసుకుంటున్నావు, ఎదుటివాడికి అపకారం చేస్తే నీకు నువ్వే అపకారం చేసుకుంటున్నావు. ఈ విషయం నీకు అర్థం అన్నంతకాలం నువ్వు సబ్జెక్టుకు దూరంగాను. ఎదుటివాడికి ఉపకారం చేస్తే ఉపకారం తనకే వస్తుందన్న సంగతి రూఢిగా తెలిసిన మనిషి ఉపకారం చేయకుండా ఎంతకాలం ఉండగలడన్నాడు రమణ మహర్షి. నువ్వు ఏది చేసావో అదే నీకు వస్తుంది, అది ఎటర్నల్లా. ఈ ఈస్టర్డ్ ఎక్కడ మన గవర్నర్ జనరల్ చేసిన వాళ్ళు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్. ఇంగ్లీష్ వాళ్ళు మొట్టమొదటి సంస్కృతం నేర్చుకున్న వారన్ హేస్టింగ్స్ టైంలో ఈ భగవద్గీతను ఇంగ్లీష్ లో రాశారు. అనువాదం చేసి ఏం చేశారండి, గవర్నర్ జనరల్ ఫోర్ వాళ్ళు రాయమన్నారు. ఆయన ఏమన్నాడంటే, పూర్వం ఈ భారతదేశాన్ని అనేక మంది పరిపాలించారు, ఆ రాజ్యాలని అంతం అయిపోయింది. ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళని పరిపాలిస్తున్నాం, బ్రిటిష్ సామ్రాజ్యం కూడా కొంతకాలానికి అంతరించిపోవచ్చు, కానీ ఈ భగవద్గీతలో మాటలు మనకి పరిపాలనకు అతీతంగా, దేశానికి అతీతంగా, కాలానికి అతీతంగా, అన్ని పరిస్థితులకు అతీతంగా కలకాలం నిలబడే మాటలని గీతలో ఉన్నాయని వారిని హెచ్చరించ రాశారు. అది భగవద్గీతలో ఇంకా విశేషం, ఇది ప్రాక్టికల్ బుక్. ఉనికి గాల్లో మేళ కట్టడం కృష్ణుడు, ఇది ప్రాక్టికల్ వర్క్, ప్రాక్టికల్ బుక్. విషయాన్ని మీకు ముందుంచుతాడు, దాన్ని ఎలా ఆచరించాలో కూడా చెప్తాడు. విష్ణు సహస్రనామాల్లో ఒక చక్కటి మాట, మాట ఏంటండి, సమయజ్ఞ. ఆచార్య వినోబావ గారు ఏమన్నారంటే, రమణ మహర్షి గురించి మనం ఏదైనా నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే అది సమానత్వం అని చెప్పారు. సమర్థ దృష్టి ఆ రూపం ధరించింది అనిపిస్తుంది, అంత ఈక్వాలిటీ ఆయనలో కనిపిస్తుంది. ఆయన రియల్ సోషలిస్ట్, రియల్ కమ్యూనిస్ట్ అని చెప్పాడు. విష్ణు సహస్రనామాల్లో ఏం చెప్పాడంటే, సమయజ్ఞ, మీరు చేతులతోటి పూజలు చేయకపోయినా, నోటితోటి నామాన్ని స్మరించకపోయినా, మీ మనస్సుకి మనకి మీ హృదయంలో కనుక సమాన దృష్టి కనుకుంటే, మీకు సమాన దృష్టి కనుక అలవాటు పడితే అది కూడా పూజే, అది కూడా యజ్ఞమే, దానితోడుకు నన్ను మీరు ఆరాధిస్తున్నట్టే అని చెప్పాడు విష్ణు సహస్రనామాలు. మీ కనుక సమాన దృష్టి ఏర్పడితే, హెచ్చు తగ్గులు లేనటువంటి ఆ సమానమైనటువంటి దృక్పథం మీ మనసులో కనుక ఏర్పడితే, ఆ సమాన దృష్టి వల్ల కూడా నన్ను మీరు అర్చన చేస్తున్నట్టే లెక్క, నన్ను పూజిస్తున్నట్టే లెక్క. కృష్ణుడు ఏం చెప్పాడు గీతలో, ఆకులు ఏమన్నాడు, పునః అవి కూడా లేవనుకోండి, నీళ్ళు ఏమన్నాడు, నీళ్ళకి ఏమైనా ఖర్చు ఉందండి, ఓ పండు ఒకటి ఏమన్నాడు, ఆ పండు లేదనుకోండి, పోనీ మూడు లేవనుకోండి, నాలుగో నేను చెబుతున్నాను, మీ కన్నీళ్ళు ఇవ్వను చాలు, తోయి అంటే నీళ్లు, నీళ్ళు ఇవ్వమన్నాడు, పోనీ నీళ్లు కూడా మీకు దగ్గర లేవనుకోండి, ఇవ్వటానికి నీళ్లు లేవు, ఆకులు లేవు, పళ్ళు లేవనుకోండి, మీ కన్నీళ్ళు ఇవ్వను చాలు ఈశ్వరుడు. కాళహస్తి చూసాం అన్నట, ఈ తిన్నడ పుక్కు నుంచి నీళ్ళు వేసేవాడు ఈశ్వరుడు మీద, ఈ తిన్నడ పుక్కు నుంచి నీళ్ళు వేస్తాడని వచ్చిన గంగాజలం కంటే స్వీట్గా ఉన్నవాడు పోతున్నాడు. అంటే ఏంటంటే నీళ్లు ప్రయాణం కాదు, అది మోట్లోంచి వస్తే మనకైతే నీళ్లు కలవడానికి కాదు, నీళ్లు వెనుకున్న తిన్నడు యొక్క భక్తి, భక్తి యొక్క బరువు ఎంత ఉంది, అది కావాల్సిన నిర్మలమైనటువంటి ఏమి నిష్కామమైనటువంటి భక్తి కనుక కుదిరితే మీకు ఈ జన్మలో తరిస్తారని మీకేం సందేహం లేదు. ఈ జన్మలో ఉండగా, ఈ లోకంలో ఉండగా, ఇప్పుడే మీ శరీరం మరణం రాకముందే మీరు తరిస్తారు, అనుమానించకండి. ఇది వస్తువు ఇక్కడ సిద్ధంగా ఉంది కాబట్టి. అందరూ ఏమనుకుంటారంటే మన శరీరాలు మనకి దగ్గరగా ఉన్నాయి, కానీ నా శరీరం కంటే నాకు ఆత్మ దగ్గరగా ఉంది, నా ప్రాణం కంటే నాకు ఆత్మ దగ్గరగా ఉంది, నా మనస్సు కంటే నాకు ఆత్మ దగ్గరగా ఉంది. ఈ వ్యాసాల ఏటీఎంలో రాదు యోగం, వ్యాసాలు వేస్తే రోగాలు వస్తాయేమో, ఈ వ్యాసాల ఏటీఎంలో రాదు భక్తి. కపటం కోసం, గొప్పల కోసం ధర్మాన్ని ఆచరిస్తే మోక్షం రాదు, కానీ మీరు ధర్మాన్నే చేయొచ్చు, మంచి పనులే చేయొచ్చు, గొప్పల కోసం చేస్తే ఈశ్వర అనుగ్రహం మీ మీద వర్షించదు. మీరు చేసింది మంచి పనైనా సరే, నిర్మలమైన మనస్సుతోటి, నిష్కామ బుద్ధితోటి ఎంత చిన్న పరిణామం చేయండి, ఈశ్వరు అనుగ్రహం సంపద, అదే నిజమైన ఐశ్వర్యం. ఈశ్వరానుగ్రహమే మనకు కావాల్సిన నిజమైన ఐశ్వర్యం. నాలో వినయం లేకపోతే మాకు వినయాన్ని ప్రసాదించి స్వామిని భగవంతుని ప్రార్థించాలి. ఆ గ్రేట్ క్వాలిటీస్ కోసం, మంచి గుణాల కోసం భగవంతుని ప్రార్థించాలి. ఈ రామానుజుడు తిరిగి 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 తిరుపతి వస్తాడే, ఆయన పర్యటనలో తిరుపతి వస్తాడు. వెంకటేశ్వర స్వామి రూపంలో మహా విష్ణువు ఉంటే ఆ కొండ మీద మనం కాలం మీద నడిచి వెళ్తే ఆ కొండ ఎక్కడైనా, ఆ కొండ నా పాదాలతో తాకూడదని నీకు పైకి రానంటాడు. వాళ్ళ భక్తి కొండ మీద పాదాలు పెట్టడానికి నేను మనసు ఒప్పుకోవాలి. అది ఏం చేశాను, మోకాలు గుడ్డలు కట్టుకుని పాకి చేస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. సరే సగం దూరం రామానుజు సగం దూరం వెళ్ళేటట్లు అతను జ్ఞానం తీసి ప్రసాదం తీసుకొస్తాడు. అప్పుడు రామానుజు చాలా బాధపడతాడు, ఇదేమిటండి మీరు పెద్దలు, మీరు పెద్దలు నాకు ప్రసాదం మీరు తీసుకురావటం ఏంటి, ఎవరిని పిల్లల చేత పంపొచ్చు కదా, అది ఎక్కడి నుంచో కొండపై నుంచి మీరు కింద తీసుకురావటం మీ ప్రసాదం, ఎవరైనా పిల్లల చేత పంపొచ్చు కదా, మీరు స్వయంగా పెద్దలు కదా, మీరు మీరు తీసుకొచ్చి నాకు ప్రసాదం ఏంటి అని బాధపడతాడు రామాను. రామానికి నేను అంటాడు, నేను చూశాను అయ్యా, నాకంటే చిన్నవాడు ఎవడ కనపడలేదు, నీకు నేను తెచ్చాను. ఏమంటున్నావు, చిన్నవాళ్ళ చేత పంపించకపోయా అంటున్నావు, నేను చిన్నవాళ్ళ కోసం చూశాను, చిన్నవాళ్ళ చేత పంపించా, నాకంటే చిన్నవాడు ఎవడ కనపడలేదు అని చెప్పి నేనే తెచ్చాను. వాళ్ళ యొక్క గణయం చాలు, అది భక్తి.
అటువంటి భక్తి కనుక మన హృదయంలోకి వస్తే మనకి అప్పుడు మనకు దారి కనిపిస్తుంది. మనకి ఎప్పుడైనా భయం వేస్తుంటేనే భగవంతుడి గారికి వేస్తాడు. మనకు పరిస్థితులు అనుకూలంగా ఉంటే మనసు అటు తిరగదు. ఎప్పుడు భయం వేసినప్పుడు, అది ఇంటికి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు భగవంతుడు స్మరణలోకి వస్తుంది. లక్ష్యం మనం గుర్తించుకోమంటే వృత్తిని విడిచిపెట్టమని కాదు. సత్యాన్ని తెలుసుకోవడం జీవిత లక్ష్యం అని చెబితే మీ వృత్తిని విడిచిపెట్టుకోమని కాదు. వృత్తిని విడిచిపెడితే లక్ష్యం ఎక్కడ దొరకదు. మీరు ఏ వృత్తి చేసుకున్నప్పటికీ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. అది లక్ష్యం, సత్యమే లక్ష్యం. ఏది సత్యం? ఆత్మ సత్యం. ఏదైనా తిండి కావాలి, బట్ట కావాలి, నీర కావాలి, వీటి కోసం మనం కృషి చేసుకుంటున్నాం కాబట్టి లక్ష్యాన్ని విడిచిపెట్టక్కర్లేదు. వీటి కోసం దాన్ని విడిచిపెట్టద్దు. అయ్యో లేదే, మనకి ఈ దైవీ గుణాలు, ఈ దైవీ సంపద మనకి లేదని బాధపడుతూ సంపాదించుకోమని చెబుతున్నాడు భగవంతుడు. వీటిని సంపాదించుకోవడం మనకు లాభం ఏమిటి? లోపల శుద్ధి జరుగుతుంది, లోపల పవిత్రం ఉంచరు. అసలు మంచి గుణాలు మనకు లేకపోవచ్చు, మంచి గుణాలు మనం గౌరవిస్తాం తప్ప మన మనస్సు. దైవీ సంపదలో భగవంతుడు చెప్పినటువంటి గ్రేట్ క్వాలిటీస్ మనకు లేకపోవచ్చు, కనీసం ఈ గుణాలు ఉన్న గౌరవించే స్వభావం మనకుండవు. మీ దగ్గర నుంచి గౌరవాలు కానీ రూపాయలు కానీ ఆశించేవాడు ఆచార్యుడు కాదు. నిజమైన ఆచార్యుడు కనీసమైనటువంటి న్యూస్ మినిమం న్యూస్ తోడు సాటిస్ఫై అయిపోతాడు. వాళ్ళని ఆచార్యుడు వైష్ణవ సాంప్రదాయంలో ఒక ఆచార్యుడు ఉండేవాడు. అతని కోసం, దీక్ష కోసం కూడా కొంతమంది ప్రతిరోజు బియ్యం పంపేవారు. బియ్యం పంపేవారు, వారి ఇంటికాడ వండికి తినేవారు. ఓ రోజు ఏమి అమ్మగారు ఏం చేశారు, సరిగ్గా బియ్యంలో ఒక రెండు కాసులు బంగారం కలిపారు. ఈ ఆచార్యులు వాడి భార్య ఏం చేస్తారంటే ఆ బియ్యంలో గడ్డలు ఏడతా ఉంటారు. గడ్డలు ఏడేటప్పుడు ఈ రెండు కాసులు బంగారం కనపడింది. ఏమో ఈవేళ బియ్యం పంపారు, ఎవరు పంపారు కానీ కొన్ని బంగారం ఎంత ఉందో బంగారం కనిపిస్తుంది అందులోని. మరి ఈ బంగారం ఏం చేయాలి అడిగింది. అయితే నేను బియ్యం ఏడుతున్నావు, బియ్యం ఏడు గడ్డలు వస్తున్నాయి, గడ్డలు ఎక్కడ పడేస్తున్నాయి, ఇది ఎక్కడ పడాయి అది. గాంధీ గారిని స్వరాజ్యం ఇచ్చిన తర్వాత ఏమన్నా మొదటి ప్రధానమంత్రిగా మీరే ఉండకూడదు అన్నారు. మీరే ఉండకూడదు అంటే అందులో నేను పట్టనట్టున్నాడు. నేను ఆత్మ పదవిలో పడుతున్నాడు. ఒక పెద్ద ఏనుగుని చిన్న గురుసులోకి తెలిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందన్న రమణ మహర్షి గారు. అది వాళ్ళ స్థితి. మీకు ఈ ప్రపంచం నిజంగా కనిపిస్తున్నందు కాదు, ఇక్కడ దోషం ఉన్నంత కాదు, ఇది నిజంగా కనిపిస్తుంది. ఇక్కడ రోషం ఉన్నంత కాదు, ఇది నిజంగా కనిపిస్తుంది. ఇక్కడ అజ్ఞానం ఉన్నంత కాదు, ఇక్కడ నిజంగా కనిపిస్తుంది. ఇది నిజంగా కనిపిస్తున్నందు కాదు, మనసు ఏదో ఒక వస్తుందో వాళ్ళతో ఉంటుంది, ఏదో ఒక వస్తుంది వాంఛిస్తుంది. ఇక్కడ లోపల ఉన్న అజ్ఞానం తెగే వరకు వాడు ప్రయాణం పూర్తి. ఆ అజ్ఞానాన్ని కారణ శరీరం అంటారు, అది తెగవలసింది. ఆ దేహం ఎంతకాలం అయితే తెగదో అంతకాలం ఈ దేహాలు వస్తున్నాయి. అసలు చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో అటువంటి మన మనస్సుతోటి, మన ఇంద్రియాలతో ఇప్పుడే మనకి సంబంధం తెగిపోతాం కదా నిబ్బట్లో. ఇక 24 అవర్స్ కూడా మన ఇంద్రియాలు మన కూడా ఉంటున్నది, మన మనస్సు మన కూడా ఉంటున్నది. గాఢ నిద్రలో మన ఇంద్రియాలతో, మన మనస్సుతో, మన అహంకారంతో మనకున్న సంబంధం తెగిపోతాం. ఇది ఇంద్రియాలు ఏమైనా ముట్టుకుంటున్నాయని మిమ్మల్ని నిద్రలో. అది ఈశ్వరానుగ్రహం లేకుండా మనకి ఎవరికి తన మనస్సు కానీ తన ఇంద్రియాలు కానీ వాడికి స్వాధీనంలో రాదు. ఈశ్వరానుగ్రహం వచ్చే వరకు ఈశ్వరానుగ్రహం కోసం వేచి చూడవలసింది. మనం డిమాండ్ చేసేది కాదు, వేచి చూడవలసింది. అది వచ్చే వరకు మటుకు మన ఇంద్రియాలు కానీ మన మనసు కానీ మనకు స్వాధీనంలోకి రాదు. అవి స్వాధీనంలోకి వస్తున్నాయి కానీ మనకు ఆత్మ దర్శనం కాదు. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఇది కూడా స్వప్నం తిరుగుతున్నాయి. ఆత్మ యొక్క నిద్రలో కూడా మీ కళ్ళు వస్తున్నాయి, కళ్ళ మీకు ఎక్కడెక్కడో తిరిగి వచ్చినట్టు వస్తుంది. మీ దేహం మంచం మీద ఉంటుంది. మీ లోపల వాసన లేకపోతే, సంస్కారాలు లేకపోతే అసలు మీకు కళ్ళు వస్తున్నాయి, కళ్ళు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ దేహాలు ఎందుకు సృష్టిస్తాను మనసు. ఇవన్నీ మీ అనుభవంలో వస్తున్నాయి, స్వప్నం మీ అనుభవం ఉన్నది కదా. మనం ఏమనుకుంటున్నామంటే మనలో దేవుడు ఉన్నాడనుకుంటున్నారు, అబద్ధం. దేవుడు మనం ఉన్నాం, మనం అనుకుని అన్ని అబద్ధాలే. అంత కర్మ ఏంటి అడిగి, మనకన్నా చెమ్ముడు లోపల ఉంటాను. ఇది మనలో దేవుళ్ళు ఉంటాం కదా, దేవుళ్ళు మనం. మనకు అర్థం అవటం, మనకు అర్థం అవడం కోసం ఏది సెంటర్ చెప్పారంటే హృదయంలో ధ్యానం చేయడం కానీ, అసలు దేవుడు ఇక్కడే ఉన్నాడు, ఇంకెక్కడ వేయడం కాదు. దేవుళ్ళు మనం ఉన్నాం కానీ మనలో దేవుడు ఉంటాం కానీ. అయితే అంతగా దేవుడు ఉన్నాడు కదండి మరి. కొంతమంది ఏమంటారు, మళ్ళీ గుడి ఎంతకండి అంటారు. బడి ఎందుకు? గుడి ఎందుకే? గుడి అయినా బడి అయినా ముద్దబ్బాయిలకే. తెలంగాణ ఎవరు అడిగారు అండి, ఏమంటే ఏంటి మీ అరుణాచలానికి కదలరండి, నేను ముద్దబ్బానికి వెళ్ళి దగ్గరగా కూర్చున్నాను. గుడి ఎందుకంటే అంతగా ఉన్న దేవుడు ఈ అనుభవంలో ఉండే ఇప్పుడు వారిస్తున్నాడు కదా, అంతగా దేవుడు ఉన్నాడని. అంటే బడి విద్యా వాతావరణం కలగజేస్తుంది, ఈ భక్తి వాతావరణాన్ని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని గుడి కలగజేస్తుంది. విద్యా వాతావరణం కలగజేయడం కోసం బడి, గట్టి వాతావరణం కలగజేయడం కోసం, ఆధ్యాత్మిక వాతావరణం కలగజేయడం కోసం, ఒక దేవుడు ఉన్నాడని గుర్తు అవడం కోసం గుడి. చదువు కోసం బడి, భక్తి కోసం గుడి. అంటే అక్కడే దేవుడు ఉన్నాడు, ఇంకెక్కడ లేడం కదా అర్థం. అంటే మనం ట్రైనింగ్ అవ్వడం కోసం ఏర్పాటు చేశాం, ఏకాగ్రత కోసం, ఉపాసన కోసం, దేవుడు ఉన్నాడు గుర్తు కోసం. మీరు ఎప్పుడైనా బ్యాంకు చూసారనుకోండి డబ్బులు జ్ఞాపకం అండి, దాతగారిని చూస్తే రోగాలు జ్ఞాపకం వచ్చారు. గుడి కనిపించింది అనుకోండి, దొరికిన శిఖరం చూశాననుకోండి దేవుడు జ్ఞాపకం వస్తాడు. మనకి భగవంతుడే ధనం అండి, భగవంతుడే డబ్బు, భగవంతుడే చదువు. భగవంతుడి కంటే మంచి ఐశ్వర్యం అండి.
మామూలుగా భౌతికంగా చూస్తే నోటికి చేతికి తలకు రెండు దగ్గరలో ఉన్నాయి, కానీ మాటకి చేతకి సంబంధం, చెప్పింది ఒకటి చేసి. భౌతికంగా చూస్తే నోటికి దగ్గరగా ఉంది చెయ్యి, కానీ నోటితో చెప్పింది ఎవరు? చేతితోడు చేయటం లేదు. చేతితోడు చేసింది నోటితోడు చెప్పటం లేదు. ఇప్పుడు దూరంగా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి, ఇప్పుడు చెప్పండి. వాడికి ఈశ్వర అనుగ్రహం రాస్తుంది. మనసులో ఆలోచించేది ఒకటి, నోటితోడు చెప్పేది ఒకటి, చేతితోడు చేసేది ఒకటి. ఈ మూడు దేనికి దానికి ఒక దానికి ఒక దానికంటే ఏమీ సంబంధం లేదు. వాడికి ఈశ్వర అనుగ్రహం రాస్తుంది. ఈశ్వరుడు సర్వసాక్షి. మనకు వచ్చి ప్రతి తలంపు చూస్తూ ఉంటాడు ఆయన, సర్వసాక్షి. మనకు వచ్చి ప్రతి తలంపు చూస్తూ ఉంటాడు. గురువు గారు ఇద్దరి చేతులకి, శిష్యులకి ఇద్దరికి చెరువు పండు ఇచ్చి, ఇతనికి అట్టి పండు, ఇంకొక అతనికి అట్టి పండు ఇచ్చి, ఎవరూ లేకుండా చూసి తిని వచ్చేయమని. ఎవరు చూడకూడదు. ఒక శిష్యుడు వెళ్ళాడు, తిని వచ్చేసాడు. ఏమన్నా వచ్చి తిని వచ్చేసాడు. ఇంకొకటి ఏం చేసాడు, అరగంట చూశాడు, అది తీసుకొచ్చి అది అట్టి పండు తినలేక తెచ్చేసాడు. ఏమైనా నువ్వు తెచ్చేసాయి అంటున్నాడు. ఎవడూ లేని చోట కూడా ఈశ్వరుడు నన్ను చూస్తున్నాడు. కానీ మీరు ఎవరు ఏమి చూడ, ఎవరు చూడని చోట తినమన్నారు? ఈశ్వరుడు నన్ను చూడకని, ఈశ్వరుడు చూడకుండా, ఈశ్వరుడు కళ్ళల్లో పడకుండా ఏ పనిలా చేయగలనండి? ఎవరు చూడని చోట ఏది కాదు, నేను తిరిగి తెచ్చేశాను. ఈశ్వరుడికి కళ్ళు అక్కర్లేదు చూడటానికి, పని చేయడానికి ఈశ్వరుడికి చేతులు అక్కర్లేదు, నడవడానికి ఈశ్వరుడు కాళ్ళు అక్కర్లేదు. మనం కళ్ళు చూస్తున్నాయి అనుకుంటాం, తప్పు. శవానికి కళ్ళు ఎందుకు చూడటం లేదు? చూసేవాడు లేడు కాబట్టి. కళ్ళకి చూసే శక్తి, చెవులకి వినే శక్తి, శవం కూడా వినాలి, శవం కూడా చూడాలి. లోపల చూసేవాడు లేడనుకోండి, వినేవాడు లేడనుకోండి, ఇంకా ఎవడు?
యోగం కాదండి, యోగం కావలసింది భోగం కాదు, యోగం కాదండి. మీకు ఎన్ని రూపాయలు ఉన్నాయి, చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి అనుకోండి, మీకు శాంతి లేదనుకోండి, ఏం సుఖపడతారు? కానీ ఉన్నది ఒకటి వస్తుంది భగవాన్ చెప్తున్నారు కదా, అంతా ఆత్మే అంటారు కదా. మరి ఆత్మని మీరు ప్రపంచంగా కనిపిస్తున్నది చూస్తుంది, ఆత్మగా కనిపిస్తుంది. మీకు ఆత్మ ఇలా ప్రపంచంగా కనిపిస్తున్నంత కాలం భయం తప్పదు. మీరు వేరు, నేను వేరు అనే భేద బుద్ధి అన్నంత కాలం దుఃఖం తప్పదు, భయం తప్పదు, ద్వేషం తప్పదు, అసూయ తప్పదు. అక్రోధం అంటే ఏమిటి? కోపం లేకుండా, కోపం లేకుండా కూర్చున్నాం కదా మనందరం. ఎవడన్నా మనం హింస పెడుతున్నాడు అనుకోండి, అప్పుడు కూడా మామూలు స్థితిలో ఉండగలగాలి. కోపం ఒకటి, కామం ఒకటి అని నిజం కాదు, వికారాలు. అవి నిజాలు కాదయి. నిజాలైతే ఎక్కడికి పోతాయి? నిజాలైతే జ్ఞానికి కూడా పోవడానికి వీల్లేదు. నిజం కాదు అది వికారం. కోపం కనుక సత్యమైతే పోదు, ఎవడో పోయి ఈశ్వరుడు కూడా పోగొట్టలేడు. ఏమండి నాకే కోపం వచ్చింది, మరి అరగంటకు గంటకు తగ్గిపోతాండి, మరి నిజంలోకి ఎందుకు తగ్గిపోతాం? అది ఎదట వ్యక్తి నిన్ను పీడిస్తున్నప్పటికీ, అనేక కష్టాలకి నష్టాలకి నిన్ను గురి చేస్తున్నప్పటికీ, మీ హృదయంలో కోపం పుట్టకుండా ఉండాలి. అప్పుడు నువ్వు అక్రోధ స్థితిని పొందినట్టు. పరీక్ష పెట్టడం లేదు కాబట్టి మనం దొక్కాలనుకున్నాం, కానీ ఆ తుకారాలను పరీక్షించినట్టే, మీరాబాయిని పరీక్షించినట్టే, పరీక్షలు కనుక పెట్టాడు మొత్తం అందరూ చేయలే. మంచి గుణాలు మీరు ఉన్నట్టు ఉడికి లోక కారణాల కోసం, మీ స్వార్థం కోసం కూడా మీరు వినే నటించవచ్చు. అది నటన అవుతుంది కదా, నిజం కాదంటున్నాడు వాసుదేవస్వామి. మీరందరూ దండాచార్యులు అన్నారు, కపటాచార్యులు అన్నారు. అదే వాళ్ళకి ఇస్తున్న అనుగ్రహం వర్షించదు, వర్షించదు, వర్షించదు. అంటే మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని కాదు ప్రధానం, ఆ పని చేసేటప్పుడు మీ యొక్క దృష్టి ప్రధానం. పని చేసినప్పుడు మీ సంకల్పం ఎలా ఉండేది ప్రధానం. మీరు వినయంగా ఉండొచ్చు, దేనికోసం వినయంగా ఉంటున్నారు? మీరు గౌరవంగా ఉండొచ్చు, దేనికోసం గౌరవంగా ఉంటున్నారు? మీరు అణిగిమణిగి ఉండొచ్చు, దేనికోసం అణిగి ఉంటున్నారు? అది అంటే ఈశ్వరుడు చూడలేడా? అంటే ఈశ్వరుడి కంటే మీ గౌరవాలు ఎక్కువ? ఈశ్వరుడు కోసం మీ గౌరవం అల్లించాక మేము చేయలేరా? మనం గౌరవాల కోసం జీవిస్తున్నాం, ఈశ్వరుడు కోసం జీవిస్తున్నాం. ఎవడికి ఈశ్వరుడు కోసం జీవిస్తున్నాడు, ఎవడికి ఈశ్వరుడు కోసం మరణిస్తున్నాడు, వాడికి ఈశ్వరుడు సాక్షాత్కారం. మొదలై సామ్రాజ్యం అంటే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కొట్టిపోయినటువంటి ఈ కాల ప్రభావంలో మీ గౌరవం ఎంత, నా గౌరవం ఎంత, మీ అత్యత్వం ఎంత, నా అత్యత్వం ఎంత, మీ భాగ్యం అంతా నా భాగ్యం. ఈ భూమి అనంతమైన విషయంలో, ఈ అనంతమైన విషయంలో, ఈ ప్రపంచం అంటే ఈ భూమి ఎంత? భూగోళం. మనం బళ్ళు చదువుకున్నాం కదా, భూగోళం. భూగోళం అంటే గోళం అంటే గుండ్రం. అంటే భూమి గుండ్రంగా ఉందని ఆ జాగ్రత్తలు పెట్టేశారు పేరు. ఇది కొత్తగా కవి పెట్టారు మీరు అంటున్నారు. కవి పెట్టండి, పేరేది? భగవంతుడి మీద మనకు గౌరవం ఉండాలి. గౌరవం లేకుండా లోపల నుంచి ప్రీతి ఎలా పడుతుంది? రమణ మహర్షి గారి దగ్గర ప్రత్యేకత ఏంటంటే అలా గంభీరంగా ఉంటారు. రామకృష్ణ పరమహంసి ఏం చేస్తారంటే ఒక్కసారి కొంచెం చొరక వేస్తూ ఉంటారు. అందరూ జ్ఞానం అయినప్పటికీ ఆయన స్వభావం వేరు, ఆయన నేచర్ వేరు, ఈయన నేచర్ వేరు. కేశవ చంద్రశేని ఎంత గొప్పవాడండి అని ఆ పేరు రామకృష్ణ పరమహంసి గారు. నిజమైన చాలా గొప్పవాడే కానీ జాగ్రత్త పడిపోయేలా అన్నారు. అంటే పిల్లానికి ఏమి వాళ్ళు అది రాసేసి, పిల్లలకి ఏమి వాళ్ళు పిల్లలకి రాసేసి, కోడలకి ఏమి వాళ్ళు అది రాసేసి, మనవలకి ఏమి వాళ్ళు అన్ని రాసేసి దత్తావేజ్ చూసి అన్ని జాగ్రత్త పడి బయటకు వెళ్ళాలి అని అర్థం ఉండదు. నిజంగా గొప్పవాడే, సామాన్య మానవుడి కంటే ఆయన గొప్పవాడు, అందులో డౌట్ లేదు. మామూలుగా గొప్పవాడే, అది ఆధ్యాత్మిక దృష్టిలో అది కూడా తక్కువ ఇస్తాం. రామకృష్ణ పరమహంస గారి దృష్టిలో, రమణ మహర్షి గారి దృష్టిలో, ఈ లోకంలో మనం గొప్పవాళ్ళు, శోకాలు గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా చంటి పిల్లలతో సమ, కిడ్స్, చంటి పిల్లలతో సమ. చరిత్రలో మనం చదువుకుంటున్నటువంటి మహాత్ములు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో చంటి పిల్లలతో సమ. అది వాళ్ళ అంతస్తు, వాళ్ళ స్థాయి అది, వాళ్ళ అంతస్తు అది, వాళ్ళ డిగ్రీ అది.
వైభవం అది, ఆధ్యాత్మిక వైభవం అది, ఆ స్పిరిచువాలిటీ యొక్క ఆ గొప్పతనం, ఆ వైభవం, ఆ అంతస్తు, ఆ ఐశ్వర్యం అది, అదే నిజమైన ఐశ్వర్యం. త్యాగం అంటే ఏంటి? మనం అనుభవిస్తున్న భోగాలను విడిచిపెట్టడం నిజమైన త్యాగం. మనిషి వాడు అనుభవిస్తున్నటువంటి భోగాన్ని విడిచిపెట్టడమే త్యాగం. మనం ఏమనుకుంటున్నామంటే ఓ రూపాయి ఇవ్వటం త్యాగం, మంచిదే, మంచిదే కాదనక ఏదో ఒక వస్తువుని ఇవ్వటం త్యాగం, అది కాదు. తను తను అనుభవిస్తున్నటువంటి విషయ సుఖాలను విడిచిపెట్టడం ఇచ్చారు. సత్యం కోసం, ట్రూత్ కోసం మనం ఏది త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం? ఏదో విడిచిపెట్టడం గైలు అంటే అందరికి ఆగ్రహం విడిచిపెట్టేస్తారు, అది త్యాగం. ఆత్మను దర్శించడం కోసం, భగవంతుడు చెప్పిన మాటలను ఆచరించడం కోసం, భగవంతుడి కోసం ఏదైనా విడిచిపెట్టగల శక్తి మనలో ఉన్నప్పుడు అది త్యాగం. త్యాగం అంటే గౌతమ బుద్ధుడు త్యాగం. కొంతమంది త్యాగం చేసి మళ్ళీ స్మరిస్తూ ఉంటారు, ఇంకా చేతితోడు ఇచ్చారు మనస్తోడు మోస్తున్నారు, అవి త్యాగం కాదు. ఈశ్వరుడు ఎప్పుడైతే మనం మన మీద ప్రీతి పొందుతాడంటే ఆయన పిలుచుకోవడానికి అడ్డు వచ్చే వాసనని సంస్కారాలని నా ఎందు నేను జారిపడకుండా నా వాసన నేను త్యాగం చేయగలిగితే అప్పుడు ఈశ్వరుడు నేను మోక్ష సామ్రాజ్యానికి అడ్డుకొచ్చేసి మనం పని చేస్తున్నాం. మనం చేస్తున్న పని ఈశ్వరే ఇప్పుడు తీసుకెళ్తుందా, అది జన్మ పరంపరను యాత్ర ఇప్పుడు తీసుకెళ్తాను? మీరు బాగా ఆలోచించు, నీ స్వభావ రీత్యా ఏ పని అయితే నీకు సహజంగా అబ్బుతుందో అది నిష్టా ఉండొచ్చింది, నీకు మోక్షం. డాక్టర్ గారు అన్నారు ఆయన ఇంజనీరింగ్ పని చేయమంటే రాదా, ఆయన స్వభావ రీత్యా ఆయనకి నిలిచినందు అది నిష్టానంగా చేస్తే ఆయన పవిత్రుడు. రాజులా గ్రామలన కాదు, దైనేచర్ వాడికి ఏమి దేని ఎందుకు తీసుందో అది నిష్కామంగా వాడు చేయగలిగితే, నిస్వార్పణంగా చేయగలిగితే, కృష్ణార్పణంగా వాడు చేయగలిగితే వాడికి దుర్గుణాలు రాలిపోయి ప్రవాసం రాలిపోయి. మీరు చేయగలిగిందే, మనం పని చేస్తున్నాం, మనం చేస్తున్న పని ఎక్కువ బంధంలో పట్టడానికి సహాయం చేస్తుందా, విడుదల చేయడానికి, బంధం నుంచి విడుదలవడానికి మనం చేసే పని సహాయం చేస్తుందా? మీరు ఇంటికి ఆలోచించుకుని ఇవ్వాలి. కానీ మనం చేస్తున్న పని మన బంధంలో ముంచేస్తుందా? కానీ విడుదలై స్వేచ్ఛ పొందడం కోసం, స్వాతంత్రం పొందడం కోసం, ఈ ఆత్మ సామ్రాజ్యాన్ని అందుకోవడం కోసం ఉపయోగపడుతుందా, లేదా నరకంలోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది? మనకి పని చేస్తాం, పని లేకుండా మనిషి ఎలా ఉంటాడు? అసలు నేను చేస్తుండే పని నా మోక్షాన్ని, నేను మోక్షం పొందడం కోసం సహాయం చేయకపోతే ఆ పని వల్ల నాకు ఉపకారం ఉంటుంది. రాగద్వేష రహితంగా ఆలోచిస్తుంది, అది ఆలోచన. మనం ఒకటి నేర్చుకోవాలి జీవితంలో, ఎవరి మనిషి గురించి ఆలోచించేటప్పుడు కానీ, ఎవరితో వస్తువు గురించి ఆలోచించేటప్పుడు కానీ, దేశం గురించి ఆలోచించినప్పుడు కానీ, ప్రపంచ పరిస్థితి గురించి ఆలోచించేటప్పుడు కానీ, చివరికి భగవద్గీత చదివేటప్పుడు కూడా రాగద్వేషాలు లేకుండా చదివితే అర్థం అవుతుంది. ఈ లోకం ఎక్కడ ఈశ్వరుడు ఎక్కడ? ఇంకా స్వప్నం ఇది, ఈ భాగ్యాలన్నీ స్వప్నం, ఈ సంపదన్నీ ఇది స్వప్నం, ఈ గౌరవాలన్నీ స్వప్నం. మామూలు ఇద్దరు కూలీలు పొలమయ్యారు, తీశాడు, తీసి పడుకున్నాడు, పడుకున్నాడు, కళ వచ్చింది అడిగి, కళ వచ్చేయాలి, కళ వచ్చింది అడిగి. మరి రాజు అయిపోయినట్టు వాడు పరిపాలన చేస్తున్నట్టు, ఈ భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నట్టు వాడి దగ్గర మంత్రులు నవ్వుకోలు ఇంకా వైభవ్యం ఉన్నాడనమాట. వాడు అంటున్నాడు పక్క ఊరు రాజుగారు వచ్చేస్తున్నారు లేరా బాగుంటున్నట్టు, రాజుగారు వచ్చేస్తున్నారు లెగరా లెగరని బలవంతం లెగ్గొట్టేసాడు. వాడు కళ అవుతుంది ఇంకా బలవంతుడు రాజు చేస్తే వాడు కల్లాడు, కానీ బలవంతం లెగ్గడి చంపేశారు బాబు నా రాజార్థం తీసేసాను ఆడుకోవాలంట. మరి రాజుగారు వచ్చి పెడతారు నేను లెగ్గొట్టండి, నీకెంత కళ వచ్చి నాకు తెలియదు అని అడిగి మన బతికి అంచారండి. యూఆర్ సచ్ స్టఫ్ ఐ డ్రీమ్స్ ఆర్ మేడ్ ఆఫ్ అని అక్షరిస్తూ, యూఆర్ సచ్ స్టఫ్ ఐ డ్రీమ్స్ ఆర్ మేడ్ ఆఫ్. స్వప్నం నిజం కాదు కదా, వాడు ఎంజాయ్ చేస్తున్న వాడు నిజం స్వప్నాలు, అది కరెక్ట్, కానీ నిజం కాదు. కానీ ఎప్పటికప్పుడు అది మేలుకోవాల్సిందో, జాగ్రత్త అవస్థలోకి రావాల్సింది. మనమేమి దేంతో స్వప్నం, ఏదైతే నిజం కాదో అది శాశ్వతం కాదు. స్వప్నం నిజమైతే శాశ్వతంగా ఉండిపోవాలి, ఈ జాగ్రత్త అవస్థ నిజమైతే శాశ్వతంగా ఉండకపోవాలి, ఈ శరీరం నిజమైతే శాశ్వతంగా ఉండిపోవాలి, నా మనసు నిజమైతే శాశ్వతంగా ఉండిపోవాలి. ఏదన్న మనసు రేపున్నా రేపున్నా మనసు ఏదన్నా ఇంకేది, మీ కాలం అనే ధనాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎదుటి వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారని కాకుండా మీ గురించి మీరు అంచనా కట్టుకుంటూ మీ కాలాన్ని, కాలం కూడా ఈశ్వర స్వరూపమే కాబట్టి సాధ్యమంతరకు సద్వినియోగం చేసుకుంటూ భగవంతుడు సంతోషించే పనులు చేస్తూ నా మాటలు మీరు ఇడికి పెట్టకుండా ఇంటికి మోసుకెళ్ళాలి, మోసుకెళ్ళి మంచి మాటలుంటే తీసుకుంటాం. ఈశ్వరుడు అసలు మీ పట్ల సంతోషమే కలగాలి కానీ మోక్షం చేపు వస్తున్నారు. అలా భగవంతుడి మిమ్మల్ని చూసి సంతోషించాలి, మీ పట్ల ప్రీతి కలగాలి కానీ భగవంతుడికి మీరు మోక్షం చేపు వస్తుంది, జ్ఞానం ఏం చేపు వస్తుంది, భగవంతుడి చేతులతో ఉంటుంది. మీకు అసాధ్యం ఉండొచ్చు, నాకు అసాధ్యం ఉండొచ్చు, కానీ భగవంతుడికి అసాధ్యం ఏంటి? భగవంతుడికి ప్రతిది పాసిబుల్ ఇంపాసిబుల్ అనేది భగవంతుడి డిక్షనరీ లేదు. మనకి ఇంపాసిబుల్ ఉంది కానీ భగవంతుడికి ఇంపాసిబుల్ అంటే ఇది లేదు. ప్రతిది సాధ్యం భగవంతుడు. భగవంతుడి స్వరూపం అంటే ఏమిటి? జ్ఞానమే స్వరూపం. భగవంతుడి స్వరూపం జ్ఞానం. ఆయన స్వరూపాన్ని మనకు ప్రసాదించమని ప్రార్థిస్తూ అవినయం లేకుండా ఉంటూ వినయం నేర్చుకుంటూ అలా జాగ్రత్తగా ఉంటూ ఏమండి లోకంలో మనుషులు అంటే శుభ్రంగా సినిమాకి వెళ్తున్నారు, మమ్మల్ని ఇటువంటి మారుతో చంపేస్తున్నారంటే మీరు చెప్పేసారు అనుకోండి, వెంటనే కాస్తుంది
ఆ చెట్టు వేసినప్పుడు నీళ్ళు వేసినప్పుడు కొంచెం మీరు బాధ కనపచ్చు, కానీ పండుతున్నప్పుడు తెలుస్తుంది మీకు సుఖంలో. అలా మోక్షంలో పండు జరుగుతుంది మీకు, అది మీకు అనుభవంలోకి వస్తుంది. ఆ శాశ్వత శాంతిని శాశ్వత సుఖానికి మీరు వారసులు అవుతారు. మీరు చెట్టు వేసి ఇప్పుడు నీళ్ళు పోస్తుంది, అసలు చెట్టు ఏమవుతాడు మీరు పోల్చుకుంటారంటే, అది చెట్టు లేనివాడు నీళ్ళు ఎక్కడ వేస్తారు వాడు, వాడు ప్రకృతి మనిషి అంటే వాడుతో మీరు పోల్చుకోకూడదు. దయ్యం వచ్చి పాపంలోకి తిరగద్దు. భగవంతుడు చెప్పిన ఈ పని చేయమంటే చేయటం, మా భగవంతుడు వద్దని చెప్పిన పని మానేయటం, చేయమని చెప్పిన పని చేయటం. ఆయన స్మరిస్తూ ఉంటే మనకు తెలియకుండా మనకు ప్రయాణం సాగుతుంది. మనకు తెలియకుండా మన వృత్తులు, మన చిత్త వృత్తులను మన స్వాధీనంలోకి వస్తాయి. మన ఇంద్రియాలు మన స్వాధీనంలోకి వస్తాయి. మన ఇంద్రియాలన్నీ మన స్వాధీనంలోకి వస్తాయి. మన చిత్త వృత్తులన్నీ మన స్వాధీనంలోకి వస్తాయి మనకు తెలియకుండా. అదే యోగము, అదే నిజం. మీరందరూ మంచి మార్గంలో ఉన్నారు. మీకు ఫలితం మీరు కోరుకోకపోయినా ఫలితం వస్తుంది. ఫలితం రావడానికి మీ కోరికతో సంబంధం లేదు. మీరు కోరుకున్నా కోరిక లేకపోయినా ఈశ్వరుడు మీకు ఇవ్వాల్సిన వాటా మీకు ఇచ్చేస్తాడు. ఆయన గురించి మీరు తప్పిస్తున్నారన్న సంగతి ఆయనకు తెలియకపోదు, అది మీరు చెప్పక్కర్లేదు. నిజంగా మీరు ఏమి ఏ తలంపు వచ్చినా ఏ పని చేస్తున్నా ఈశ్వరుడు సంతోషం కోసం తలపెట్టండి. ఈశ్వరుని యొక్క రూపాల్లో మీకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఆయన నామాన్ని స్మరిస్తూ ఇక్కడ ఉన్నమాట నిజమే, కానీ ఇది శాశ్వతం కాదు, ఇది నిత్యం కాదు అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ సాధ్యమైనంత వరకు రాగద్వేషాలు తగ్గించుకుంటూ అందుబాటులో ఉన్నంతగా సత్పురుషులతో సహవాసం చేస్తూ కనిపించిన ప్రతి మనిషితో స్నేహం చేయకూడదు. చేతికి అందిన ప్రతి పుస్తకాన్ని చదవదు. కానీ ఎండిన డబ్బా చేతికి అందుతుందని నోటు వేసుకుంటారనుకోండి. మనకి స్నేహితుడు ఈశ్వరుడు, బంధువు ఈశ్వరుడు, మనకు ఐశ్వర్యం కూడా ఈశ్వరుడు. ఈ దేహ సంబంధాలు ఇక్కడ రాలిపోతాయి. చివరి వరకు మనం విడిచిపెట్టిన సంబంధం, మనకు జ్ఞానం కలిగే వరకు మనం చెయ్యి విడిచిపెట్టకుండా దగా చేయదు. మనుషులు మనల్ని దగా చేయొచ్చు, ఈశ్వరుడు దగా చేయడు. ఇంకా శాశ్వత సంబంధం మనకి ఈశ్వరుడితో. ఏదైనా బలహీనతలు ఉంటే స్వామి ఈ బలహీనతను ఆలోచించి తీసి, నాలో ఈ బలహీనత కనిపిస్తుంది లేకపోతే నాలో ఈ దోషం కనిపిస్తుంది, స్వామి మీ పాదాలకు నమస్కరిస్తున్నాను, మీ పాదాల దగ్గరికి చేరుకోవడానికి నాకు ఈ దోషాలు అడ్డొస్తున్నాయి, ఈ బలహీనతలు అడ్డొస్తున్నాయి కాబట్టి నువ్వు నా ఎందుకు దయించి కరుణించి ఈ దోషాలు మారించి తీసుకొని ఈశ్వరుని ప్రార్థిస్తూ ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈశ్వరుడు మనకు పరమస్థితిని ప్రసాదిస్తాడు. రమణ సత్యం రమణ శివం రమణ సుందరం.